ವ್ಯಾಮೋಹರಸಿತರಾಣಿ ಅಸ್ಮದ್ಗುರೋರ್ಭಗವತೋಸ್ಯದಯೈಕಸಿಂಧೋ ರಾಮಾನುಜಸ್ಯ ಚರಣೌ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೇ. ಓಂ ನಮೋ ಬ್ರಹ್ಮಾದಿಭ್ಯೋ ಬ್ರಹ್ಮವಿದ್ಯಾ ಸಂಪ್ರದಾಯ ಕರ್ತೃಭ್ಯೋ ವಂಶಋಷಿಭ್ಯೋ ಮಹಭ್ಯೋ ನಮೋಭ್ಯಃ. ಸರ್ವೋಪಪ್ಲವರಹಿತಃ ಪ್ರಜ್ಞಾನಘನಃ ಪ್ರತ್ಯಗದ್ದೇವೋ ಬ್ರಹ್ಮೈವಾಹಮಸ್ಮಿ ಬ್ರಹ್ಮೈವಾಹಮಸ್ಮಿ. ಆನಂದೈಕರಸಪ್ರಸಾರವಿಲಸನ್ಮಂದಸ್ಮಿತಾಸ್ಯಂ ಕೃಪಾಪಾರೀಣಂ ನಿಜಭಕ್ತಮಾನಸನವಾಂಬೋಜಾತಭಾನೋದಯಂ ಕಾಳಜ್ಞಾನವಿದಗ್ರಣಿಂ ಶಿವಕರಂ ಕಾಳೀಸಮಂ ಸದ್ಗುರುಂ ಬ್ರಹ್ಮಜ್ಞಾನಮಯಂ ನಮಾಮಿ ಹನುಮತ್ಕಾಳೀಪ್ರಸಾದಾಹ್ವಯಂ. ಶ್ರೀ ಕೈವಲ್ಯ ಪದಂಬು ಚೇರುಟುಗುಣೈ ಚಿಂತಿಂಚರಂ ಲೋಕರಕ್ಷೈಕಾರಂಭಕಂ ಭಕ್ತಪಾಲನ ಕಡಾ ಸಂರಂಭಕಂ ದಾನವೋದ್ರೇಕ ಸ್ತಂಭಕಂ ಕೇಳಿಲೋಲ ವಿಲಸ ದೃಜಾಲ ಸಂಭೂತ ನಾನಾ ಕಂಜಾತ ಪವಾಂಡಕುಂಭಕಂ ಮಹಾನಂದಾಂಗನಾಡಿಂಭಕಂ ಚೇತುಲಾರಂಗ ಸಿಮುನಿ ಪೂಜಿಂಪಡೇನಿ ನೋರು ನೊವ್ವಂಗ ಹರಿಕೀರ್ತಿ ನುಡುವಡೇನಿ ದಯೆಯು ಸತ್ಯಂಬುಲೋನುಗಾ ತಲುಪಡೇನಿ ಕಲುಗನೇಟಿಕಿ ತಲ್ಲ ಕಡುಪು ಚೇಟು ಪಲಿಕೆಣಿದಿ ಭಾಗವತ ಮಠ ಪಲಿಕಿಂಚಡಿ ವಿಭುಂಡು ರಾಮಭದ್ರುಂಡಟ ನೇ ಪಲಿಕಿನ ಪವಹರ ಮಗುನಟ ಪಲಿಕೆದ ಬೇರುಂಡುಗಾದ ಪಲುಕ ಗನೇಲ ಶ್ರೀಕೃಷ್ಣ ಯದು ಭೂಷಣ ನರಸಖಾ ಶೃಂಗಾರ ರತ್ನಾಕರ ಲೋಕದ್ರೋಹಿ ನರೇಂದ್ರ ವಂಶದಹನ ಲೋಕೇಶ್ವರ ದೇವತಾನೀಕ ಬ್ರಾಹ್ಮಣ ಗೋಗಣಾತಿ ಹರಣ ನಿರ್ವಾಣ ಸಂಧಾಯಕ ನೀಕು ನೃಕ್ಯದ ತೃಂಪವೇ ಭವರತಲ್ ನಿದ್ಯಾನುಕಂಪಾನಿಧಿ. ಕೃಷ್ಣಾಯ ವಾಸುದೇವಾಯ ಹರಯೇ ಪರಮಾತ್ಮನೇ ಪ್ರಣತಕ್ಲೇಶನಾಶಾಯ ಗೋವಿಂದಾಯ ನಮೋ ನಮಃ. ಅತಿರಹಸ್ಯಂಬೈನ ಹರಿಜನ್ಮ ಕದನಂಬು ಮನುಜುಡವಡೇ ನಿಮಾಪುರೇಪು ಚಾಲಭಕ್ತಿತೋಡ ಸದವಿನ ಸಂಸಾರ ದುಃಖರಾಸಿ ಬಾಸಿ ತೊಲಗಿಪೋ. ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ. ಪ್ರಿಯ ಭಗವತ್ ಬಂಧುಗಳ ಸದ್ಗುರುದೇವರ ಪರಮ ಪರಿಪೂರ್ಣಮೈನಟುವಂಟ ಅನುಗ್ರಹಂತೋ ಶ್ರೀ ಗುರುದೇವರು ಮನಕ ಅನುಗ್ರಹಿಸಿದ ಈ ಚಾತುರ್ಮಾಸ ವ್ರತ ಮಹಾಪುಣ್ಯಕಾಲಲ್ಲೋ ಶ್ರೀಮದ್ ಭಾಗವತಾಂತರ್ಗತ ದಶಮಸ್ಕಂದಲ್ಲೋ ಶ್ರೀಕೃಷ್ಣ ಲೀಲಾಮೃತ ವಿಚಾರಣಲೋ ದಾಮೋದರ ಲೀಲ ಗುರಿಸಿ ತಿಳಿಸ್ಕೋವಡಾನಿಕಿ ಪ್ರಯತ್ನಂ ಚೇಸ್తున్నాం. నిన్నటి రోజున మనం ఈ రెండు మంది చెట్లు అలా పడి ఉండడానికి కారణం ఏమిటి అనే విచారణ చేస్తున్నాం. ఎందుకంటే ఆశ్రమంలో ఉండేటువంటి ఏ సంబంధం కలిగిన వారైనా సరే తరించిపోదురుగా కానీ శ్రీ బాబూజీ మహారాజు వారి బోధ. ఆశ్రమంతో ఏ సంబంధమైనా కలిగి ఉండొచ్చు మనం. సంబంధం భగవంతుడితో పెట్టుకుంటే బంధనం తొలగుతోంది, ప్రపంచంతో పెట్టుకుంటే బంధనం కలుగుతుంది. బంధనం వైపుకు మనం ప్రయాణం చేస్తున్నామా, బంధ విమోచనం వైపు ప్రయాణం చేస్తున్నామనేది ప్రతివారు గుర్తించవలసిన విషయం. ఎందుకంటే విమోచనం వైపు వెడుతున్నాం అనుకుంటూ బంధనంలోకే వెడుతున్నాం. దానికి కూడా శ్రీ బాబూజీ మహారాజు వారు వారి దివ్య బోధామృతంలో ఒక చిన్న ఉపమానం చెప్పారు. బాగా ఎముకలు కొరగడానికి అలవాటు పడిన కుక్క ఓ ఎండిపోయినటువంటి ఎముకని పట్టుకొని ఎలా వంతెన మీద పెడుతూ అది బాగా కొరికి ఇందులో నుంచి సారం వస్తే బాగుండు కదా అని పట్టుబట్టి పళ్ళ మధ్య దాన్ని నమిలేస్తూ ఉందట ఆ ఎముకని. ఈ నమలడంలో దాని జిహ్వ అంటే నాలుక, ఈ నాలుక వెళ్ళి దాని పళ్ళ మధ్య పడి అది రక్తం నాలుకలో నుంచి వస్తుందట. కానీ కుక్క అనుకుందట నేను చాలా బాగా విశేషమైన ఎముకను పట్టుకున్నాను ఈ రోజున, ఈ ఎముకలో నుంచి ఎంత రక్తం వస్తుందో కదా, ఈ సారవంతమైనటువంటి ఎముకని తిని నేను బలవంతం అవుదునుగాక అని అనుకుంటుందట కుక్క. కానీ దానికి తెలియని రహస్యం ఏమిటంటే రక్తం తన నాలుకలో నుంచి వస్తుందే కానీ ఎండిన ఎముకలో నుంచి కాదనే సత్యం ఆ కుక్కకు ఎలా తెలియడం లేదో. మనం కూడా మానవ జన్మ ఎత్తి సారం లేని సంసారంలో సారం వెతుక్కుంటున్నాం. ఇది అందరూ తిని త్రాగి వదిలేసిన పదార్థం. మలయాళ స్వామి వారు ఏం చెప్పారంటే, వమనమైన పదార్థాన్ని చూసిన వాడు ఎలా యావగించుకుంటాడో ప్రాపంచిక విషయాల మీద కూడా నీకు అలాంటి యావగింపే ఉండాలి. బాగా పంచపక్ష పరిమాణాలతో ఉదయం కూడా చక్కెర పొంగలు తిన్నామండి, మంచి జీడిపప్పు వేశారు, కిస్మిస్లు వేశారు, మంచి యాలుకులు ఇవన్నీ వేశారు, బాగా గుమాయింపుతో కూడుకొని నేతితో కూడినటువంటి చక్కెర పొంగలు తినేటప్పుడు బాగా మనం ఆబాగా తినేసాం. కానీ లోపల వికారం కలిగి ఇప్పుడు అదే చక్కెర పొంగలి ఈ నోట్లో నుంచి వమన రూపంలో బయటకు వచ్చిందంటే వాంతి అయిపోయింది. ఈ వాంతిలో అదే జీడిపప్పు పడిపోయింది, అదే యాలకులు పడిపోయాయి, అదే కిస్మిస్లు పడిపోయాయి, ఎలా ఉన్నాయో అలా పడిపోయాయి. ఇలా పడినంత మాత్రాన అంతకుముందు తిన్నంత ఆత్రంగా అది తినవగదను. ఎందుకని, ఇది లోపల నుంచి వచ్చింది, వమనమైపోయింది. ఎలాగైతే చక్కెర పొంగలి నీలో నుంచి వచ్చి బయటపడ్డ తరువాత ఉన్నది ఉన్నట్టుగా కనిపించిన అది వమనమయ్యిందని గుర్తించి దాని మీద నీకు ఒక ఏష్యభావం ఎలా కలిగిందో, ప్రపంచంలో ఉన్న భోగ వస్తువులు కూడా ఇవి అందరూ వాడి వదిలేసినవే. మా తాతవాడిని ఇంట్లో నేను ఉంటున్నాను, మా తాతవాడిని మంచం మీద నేను పడుకుంటున్నాను, మా నాన్నగారు ఇచ్చిన డబ్బు నేను తీసుకొని నేను వాడుకుంటున్నాను, మా నాన్నగారు కట్టిన పంచి నేను వాడుతున్నాను కదా. లోకంలో ఏవైనా ఎవరికి ఇస్తామండి, మనకు పనికిరానివి, చిరిగిపోయినవి, జీర్ణమైపోతున్నవి, ఇక 2-3 రోజుల్లో దీని పని అయిపోతుంది అనుకున్నవి, ఏదో పెద్ద దానకర్ణుల్లాగా అందరూ పిలిచి మరీ దానం చేస్తూ ఉంటారు. ఏమి అది ఎవరికి ఉపయోగం లేదు అక్కడ. అలా కాకుండా ఇది ఎవరో వాడిందే. పూజ్య మాతాజీ వారు వారి బోధామృతంలో చెప్పారు, ఈ జగత్తే ఒక ఎంగిలి, మహాత్ములు దీని సారం మొత్తం గుర్తించి మనకు బోధించారు. తండ్రి చూడండి, ఒక హోటల్కి తీసుకెళ్లి పిల్లాడిని ఏం తింటావని అడుగుతాడు ముందర. వాడు ఒక రసహీనమైన పదార్థాన్ని కోరుకుంటే తండ్రి అంటాడు, ఒరే దానిలో రసం ఉండదురా, నేను అనుభవించి చెప్తున్నాను, ఫలానా పదార్థం తిని నీకు రుచి అంటాడు తండ్రిగా. పిల్లాడు అదే కావాలని మారం చేస్తాడు, వాడి మారం తట్టుకోలేక ఇస్తాడు తండ్రి ఆ వస్తువుని. వీడికి అనుభవానికి వస్తే కానీ దానిలో రుచి లేదన్న సంగతి వీడికి తెలియదు. నిజమేనా అన్నా నువ్వు చెప్పావు, కానీ నేను అదే పదార్థం తీసుకున్నాను, నాకు ఇప్పుడు ఇది తినబుద్ధి కావడం లేదంటాడు. ఇప్పుడు నేను చెప్పిన పదార్థం తింటావా అని అడుగుతాడు తండ్రి. వెంటనే వాడు తలుపుతాడు. ఇప్పుడు తండ్రి ఏ రుచిగా ఉన్న పదార్థం ఉందని చెప్పాడో ఆ పదార్థం తెచ్చి పిల్లాడికి పెడితే, నాన్న ఇంతకు ముందర నేను చూసిన ఆ పదార్థం కంటే నీ పదార్థం రుచి భలే ఉంది నాన్న అంటాడు. కారణం ఏమిటి అక్కడ? తండ్రి చెప్పింది అనుభవ వాక్యం. అనుభవ వాక్యం ఏదైనా సరే మనం అనుసరించి తీరాల్సిందే. పెద్దలు ఎప్పుడు ఊరికే ఉపుసుకోక చెప్పరండి మన మాటలు ఏవైనా. వారు అనుభవ సారం వారు మనకు రంగరించి చెప్తారు. మామూలుగా ఉండేటువంటి బంధుత్వంతో కూడిన పెద్దలే ఇలాంటి మాటలు మనకు చెప్తే, అసలు మనందరికీ పెద్దలు ఎవరంటే ఋషులండి. ఋషివి పరిగీతాని తాని వక్ష్యామి భూతయే, మనందరికీ పెద్దలు ఎవరంటే ఋషులు. వారందరూ ఫలాపేక్ష లేకుండా తరతమ భేదం లేకుండా మనకి ఈ గ్రంథాలన్నీ అందించారు. అంటే దీనిలో సారాన్ని తీసుకోవడానికి మనం ఎంత ప్రయత్నం చేయాలి. అందుకని సారము లేని దానిలో సారం వెతుక్కుంటున్నాం మనం. ఎంతోమంది రుచి చూచి విడిచినటువంటి పదార్థాలలో ఇంకా రుచి కోసం ఎవడో చెరుకు పిప్పిని నోట్లో వేసుకొని నవ్వుతున్నట్టుగా, చెరుకు పిప్పి రసం తీసిన తర్వాత పిప్పి మిగులుతుంది, అది చెరకబట్ట దగ్గర పోయడంత మిగిలిపోతుంది. వాడెవడో ఆ పిప్పిని నోట్లో వేసుకున్నవాడు, దానిలో రసం ఆస్వాదన చేయాలనుకున్నవాడు ఎంత మూర్ఖుడో. సారహీనమైన ప్రపంచంలో సారం ఉందని పరిగెత్తేవాడు కూడా అలాంటి వాడే. ఇప్పుడు మనకు ఎవరు ప్రముఖంగా చెప్పేటువంటి విషయం ఎక్కడ ఎవరి ద్వారా తెలుస్తోందంటే, ఋషుల ద్వారా. అలాంటి ఋషులలో అగ్రగణ్యుడెవరు? నారద మహర్షి. అలాంటి నారద మహర్షి కోపం వచ్చింది నిన్నటి రోజున. ఎందుకు వచ్చిందండి కోపం? మహాత్ములకి ఊరికే వస్తుంది ఆ కోపం. వాళ్ళు కోపగించేది మనల్ని కాదు, మనలో ఉండే గుణాలు. మనలో ఉండేటువంటి గుణాలని వారు కోపగిస్తారు. ఆ గుణాలు వారు పోగొట్టుకుని మరలా వీళ్ళు పెద్దలతో కలిస్తే బాగుంటుంది కదా అని ఆలోచిస్తారు. ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు మనం ఎవరి దగ్గర ఎవరింటోకి వెళ్ళి పెన్ను దొంగతనం చేశాం. వాడు అన్నాడు, ఒరే నీ వ్యవహారం చూస్తుంటేనే వేరే పెద్ద దొంగవాడయ్యేటట్టున్నావురా అన్నాడండి మనల్ని. సరే, కాలక్రమంలో మన నాన్నగారికి ఎక్కడో ట్రాన్స్ఫర్ అయిపోయింది, మనం వెళ్ళిపోయాం. మరలా ఓసారి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి మనం చిన్నప్పుడు పుట్టిన ఊరికి వెళ్ళాం. మన పక్కింటి ఆయన కాస్త ముసలాడయ్యాడు, ఇప్పుడు వీడు బాగా కొద్దిగా యవనంలో ఉన్నాడు, వీడు వెళ్ళి అంటాడు, అంకుల్ అంకుల్ నన్ను గుర్తుపట్టారా అంటాడు. ఏమోనయ్యా నాకు గుర్తు తగ్గట్లేదు అంటాడు. అదే అంకుల్ నేను మీ ఇంటికి వచ్చి పెన్నును తీసుకెళ్ళి పెళ్ళాన్ని ఉన్నాను కదా, అప్పుడు మీరు నన్ను హెచ్చరించారు అంటే అవునరా, వాళ్ళ అబ్బాయి గారు అబ్బాయి కదా, మా ఇంటి పక్కన ఉన్నారు కదా మీరు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటాడు. ఇప్పుడు ఆ అలవాట్లన్నీ పోయినాయండి, పోలీస్ ఉద్యోగం చేస్తున్నాను అన్నాడు వాడు. ఇప్పుడు ఈయనకి ఎంత గర్వంగా ఉంటుందండి, తన కళ్ళ ముందర ఒక పొరపాటు పని చేసినటువంటి పిల్లాడు తన పొరపాటు తెలుసుకొని మళ్ళా పొరపాటు పనిని చేయకుండా ఓ ఉన్నతమైన స్థితిలో నిలబడితే మన యొక్క స్థితిని తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఈ రోజున ఎంత ఆనందపడతారో మన గురువులు కూడా మనల్ని చూసి ఎంత ఆనందపడతారు. ఎందుకంటే పొరపాటు చేయడం మానవ సహజం. మన గురుదేవులు ఎప్పుడూ కూడా మనలో లోపాలు ఎత్తి చూపించలేదండి. మీరు దానికి పనికిరారు దీనికి పనికిరారని మన గురుదేవులు ఎప్పుడూ మనకి ఏది దానిలో మనల్ని తక్కువ చేసి ఎన్నడూ చూడలేదు. వాడు మనలో ఏదైనా కొద్దిగా మంచి కనపడితే వాడు మురిసిపోయేవాడు, ఆ మంచి పట్టుకొని తీసి మనల్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చేసేవాడు. అలాగే ఇక్కడ నారదుడు కూడా వీళ్ళు శివుడి అనుచరులు, పైగా కుబేరుడి కుమారులు, యవ్వనంతో ఉన్నవాళ్ళు, కానీ వీళ్ళు చెయ్యకూడని పనిచేస్తూ ఇలాగ ఉంటున్నారు, వీళ్ళకి దోషాన్ని తొలగించి పెద్దలలో కలపడం మంచిది కదా, అందుకని మహాత్ముల శాపాలు ఎప్పుడూ మనకు వరాలేనండి. మహాత్ములు శాపాలు ఇచ్చారు, మీరు పురాణాలు చదవండి, ప్రతి పురాణంలో మహాత్ముల శాపాలు వరాలే. కారణం ఏమిటంటే దాని వెనకాతల మన బాగు కోరి వాళ్ళు చెప్తారన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఈ స్వామివారు నారదుల వారు వాళ్ళతో ఒక మాట చెప్పారు, ముక్తులరై నారాయణ భక్తులరై పరమసాధుభావ స్త్రీ సంసక్తులరై సురలోక వ్యక్తులయ్యెదరు నాదు వాక్యము కథనన్, నాదు వాక్యము కథనన్, ప్లీజ్ అండర్లైన్. ఎప్పుడూ కూడా భాగవతుల మాట కొల్లుపోదండి. అందుకే సాధువులతో జగడమాడిన కీడు. భాగవతంలో ఏం చెప్పారో తెలుసా అండి, అన్ని పాపాలలోకెల్లా ఒక పాపం ఏంటంటే మన హితాన్ని కోరే మహాత్ములు ఎందు దోషబుద్ధితో మనం ప్రవర్తించడం. ఇది మన హితాన్ని కోరేటువంటి మహాత్ములు ఎందు దోషబుద్ధితో, అంటే మహాత్ములు ఎందు కూడా దోషం చూడడం. ఓడితివో శత్రువులకు, ఆడితివో సాధుదూషణ ఆలాపంగులు, కూడితివో పరసతులను, వీడితివో మానధనము వీరుల నడుమన్. ధర్మరాజు అడిగాడు అర్జునుణ్ణి, అర్జునుడు ఏడుస్తూ వచ్చాడు ప్రథమ స్కందంలో. ఏడుస్తూ వస్తే అడిగాడు ధర్మరాజు, ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు? ఒక మగాడు ఏడవడానికి గట్టి కారణం ఉండాలి అన్నాడు ఆయన. ఎప్పుడు ఏడవాలి ఒక మగాడు? ఓడితివో శత్రువులకు. ఎవరైనా మన శత్రువులు ఉండి వాళ్లతో మనకి పొరపచ్చాలు వచ్చి వాళ్ళ ఎదురుగా నిలబడలేక మన పౌరుషాన్ని మనం క్రింది చేసుకుంటే ఏడవాలి. ఓడితివో శత్రువులకు, ఆడితివో సాధుదూషణ ఆలాపంబులు. ఒక పెద్దల్ని మహాత్ముల్ని ఈ నోటికి వచ్చినట్టుగా తిట్టినప్పుడు, మనస్సులో వారి గురించి చెడుగా భావన చేసినప్పుడు మనం బాధపడాలి. అంటే సాధుదూషణ అనేటువంటిది అంత దోషానికి తీసుకెడుతుంది మానవుని. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన, మీరు సాధువుని దూషించారు అంటే దోషబుద్ధితో ప్రవర్తించారు కాబట్టి మీకు అది తొలగాలి. అది తొలగాలి అంటే మీకు సాధు సాంగత్యం కలగాలి. సాధు సాంగత్యం కలగాలంటే ముందు భక్తులతో సాంగత్యం ఏర్పడాలి. భక్తులతో సాంగత్యం ఏర్పడాలంటే ఎక్కడ భక్తులు ఒక భూలోకంలో అవతరించడానికి సిద్ధంగా ఉన్న ప్రదేశం ఏదైతే ఉన్నదో ఆ ప్రదేశంలో మీరు మద్ది చెట్టుగా పుట్టేదరుగాక. వాళ్ళ భాగ్యం పండింది, ఆ భాగ్యం పండి మద్ది చెట్టుగా పుట్టారు వాళ్ళు. ఇలాగ శాపం చెప్పాడు, శాప విమోచనము చెప్పాడు. ఈయన నారాయణాశ్రమానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మీరు బాగా గుర్తించండి, మహాత్ములు మనకు తేలిగ్గా పాదాలు ఇస్తున్నారు అని అనుకుంటున్నాం, కానీ ఆ పాదాలు వారు మనకు అనుగ్రహించినందుకు అనుష్ఠానం వారు చేస్తారండి. మన దోషాలు వారు స్వీకరిస్తున్నారు. మన మనస్సుతో చేస్తున్నామో, శరీరంతో చేస్తున్నామో, వాచకంగా మాటతో చేస్తున్నామో, మనకి దోషాలు ఎన్ని చేస్తున్నామో మనకు తెలియడం లేదు. మనకు వారు పాదాలు అనుగ్రహించారంటే కారణమేమిటి? త్రికరణములుగా నువ్వు చేసిన దోషాలు గురు సన్నిధిలో ఈ పాదస్పర్శ ద్వారా, పాద నమస్కారం ద్వారా వారు గ్రహిస్తున్నారు. అంతటి దయాముక్తులండి. లోకంలో మన పాపం పంచుకునేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. ఆఖరికి వాల్మీకి అంతటి వాడికి ఆ నారదుల వారు అడుగుతారన్నమాట రామాయణ ప్రారంభంలో, నీ పాపాన్ని ఎవరైనా పంచుకుంటారేమో వెళ్ళినామంటే ఏ ఒక్కరూ పంచుకోరు, మిగిలితే ఆస్తి పంచుకుంటారు, మిగిలితే నువ్వు మిగిలించినటువంటి పదార్థం పంచుకుంటారు, కానీ నీ పాపాన్ని ఎవడు పంచుకోలేడు, ఎవడి పాపం వాడిదే. అందుకని వెంటనే మళ్ళీ ఆయన పాపము దేని ద్వారా ఉపశమిస్తుంది అంటే మంత్రోపదేశం యొక్క నిరంతర స్మరణ ద్వారా, గురుమంత్ర స్మరణ ద్వారా. మరి వాల్మీకి పాపాన్ని తృంచిందేమిటి? రామనామ మహామంత్రం. మంత్రోపదేశం చేసిన మహానుభావుడు నారదుల వారు అన్నమాట. అలాగే మనం ఒక క్రియ చేసామనుకోండి, ఈ వాక్కుతో ఒక వ్యక్తిని బాధపెట్టాల్సి వచ్చింది, మడయాడ స్వామి వారండి, వారి ఆశ్రమంలో 12వ అధ్యాయం 15వ అధ్యాయం తప్పనిసరిగా నేర్పించేవారే. 15వ అధ్యాయం మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు చదివేవారు. 15వ అధ్యాయం కనుక రాకపోతే వాళ్ళకు భోజనం పెట్టేవాడు కాదండి. వ్యాసాశ్రమంలో భోజనం తినాలి అంటే 15వ అధ్యాయం వచ్చి ఉండాలి. అంటే అంత కఠిన నియమం కాదండి, మనకు శిక్షణ అది. ఏదన్నా పిల్లాడు, ఒక పిల్లాడు కాస్త సరిగా చెప్పలేకపోతే స్వామి చెప్పేవాడు ఇతనికి భోజనం పెట్టకండి అని. పెట్టకండి అని స్వామి చెప్పి ఆయన కుటీరానికి వెళ్ళిపోయేవారు మలయాల స్వామి వారు. వెళ్ళిన తర్వాత సేవకులు వచ్చి, స్వామి తమరు భోజనం చేసే వేళ అయింది, ప్రసాదం తీసుకోండి అని సేవకులు వచ్చేవారు. వస్తే స్వామి చెప్పేవారు, నేను ఈ రోజున ప్రసాదం తీసుకోవడలేదు. ఎందుకు తీసుకోవడలేదు స్వామి అంటే, నేను ఒక వ్యక్తిని బాధ పెట్టాను. ఆ మనిషిలో ఎవరున్నారు? ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయ సేద్యున తిష్టతి రామయం సర్వభూతాని యంత్రారూఢాది మాయయ. ఇది కదా భగవద్గీతలో స్వామి చెప్పాడు, ఏ ప్రాణికోటికి అపకారం చేసినా అది సర్వేశ్వరుడైన నారాయణమూర్తికి చేసినట్టే. ఏ ప్రాణికోటిలో ఏ ఒక్కరికి నీ ద్వారా మేలు జరిగినా అది సర్వప్రాణికోటిలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమేశ్వరుడికి చెందినట్టే. కాబట్టి కాస్త దయ కలిగి ఉండండి. దయ కలగడమే పెద్ద పూజ అండి. మనం చేసే పెద్ద పూజల్లో అతి గొప్ప పూజ ఏమిటంటే, మనం చేసే వ్రతాలలో గొప్ప వ్రతం ఏమిటంటే దయ కలిగి ఉండడం. సర్వప్రాణికోట్ల ఎందు దయ కలిగి ఉండడం. ఎవరైనా పరుషంగా మనలో ఒక మాట మాట్లాడారనుకోండి, మన హృదయం గాయపడుతుందా లేదా? ఆ గాయపడే మాట ముందు నువ్వు ఇతరుల్ని మాట్లాడక, ఇది ఒకటి నేర్చుకోవాలి. పోనీ ఒకరెవరైనా మనల్ని ఆయా అసలు ఏ ప్రమేయం లేకుండా కొట్టారనుకోండి, నీకు బాధ కలుగుతుందా కలగదా? ఆ బాధని నీవు ఇతరులకు కలిగించకుండా ఉండదేవు కాక. ఇది మనకి మహాత్ములు నేర్పినటువంటి మార్గం అండి. ఇది దయ, సర్వభూత దయ, సర్వభూత దయాపుష్పం. ఇది మనకి అష్టవిధ పుష్పాలలో సర్వభూత దయాపుష్పం. అన్ని భూతముల యందు దయ కలిగి ఉండడం అది చాలా విశేషమైనటువంటి పుష్పం. దాన్ని ఈశ్వరుడు ప్రీతిగా స్వీకరిస్తాడు అని మలయాళ స్వామి వారు చెప్పేవారు. అలాగే ఇక్కడ కూడా నారదుల వారు మాట అన్నాడండి. పాపం మాట అన్నందువల్ల వాళ్ళ హృదయాలు గాయపడి ఉంటాయి కదా, అందుకని వీరి కోసం తపస్సు ఈయన చేయడానికి వెళ్ళాడండి. అది గొప్పదనం. మహాత్ములు మనకి పాద నమస్కారాలు మనకు అనుగ్రహించి అనుష్ఠానం వారు చేస్తారండి. గురుదేవుల్లో ఉండేటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే, మనం మంత్రోపదేశం తీసుకున్న తర్వాత అనుష్ఠానం మనం సరిగా చేయలేకపోతే మన అనుష్ఠానం కూడా వారు బాధ్యతగా తీసుకొని వారు మనకు క్షేమం కలగాలని వారు వారి దైవాన్ని ప్రార్థన చేస్తారు. వారికి అవసరం లేదు, వాస్తవానికి సర్వదేవతా స్వరూపులు గురుదేవు, కానీ మనకు నేర్పడం కోసం వారు అనుష్ఠానం చేస్తారే. అలాగే వీరిని ఒక మాట అన్నాను కదా, బాధ పెట్టాను కదా, ఇప్పుడు నేను దానికి ప్రాయశ్చిత్తం నేను మొదలు పెడతాను. వాళ్ళు ఎలాగైతే మత్తి చెట్ల రూపంలో ఉండి వాళ్ళు అనుష్ఠానం చేస్తున్నారో, నేను కూడా బదరికాశ్రమం వెళ్ళి నారాయణుని గురించి వీళ్ళిద్దరి గురించి నేను ప్రార్థన చేస్తాను. పూజ్య మాతాజీ వారితో బాబూజీ వారు చెప్పినటువంటి ఒక విషయం ఏమిటంటే, ఎవరైనా బాధపడుతున్నారంటే పూజ్య మాతాజీ వారు బాబూజీ వారి దగ్గరికి వెళ్ళి చెప్తే, అప్పుడు బాబూజీ వారు చెప్పిన మాట, అమ్మా మనం వారికి ఎలాంటి ఉపశమనం కలిగించగలమంటే వారి హితాన్ని కోరి మనం మన దైవాన్ని అనుష్ఠానం చేసుకుంటే చాలు. బాబూజీ వారు అమ్మకు చెప్పిన బోధ, అమ్మ రహస్యం లేకుండా మనందరికీ చెప్పిన బోధ. ఆడ గురుదేవులు చెప్పిన మాటని అమ్మ రహస్యంగా అమ్మ దగ్గర అట్టిపెట్టుకోలేదు, మనందరికీ పంచారు. ఇదిగో ఎవరికైనా దుఃఖం కలిగితే మీరు మీ దైవాన్ని ప్రార్థన చేయండి, వారికి హితం చేకూరుగాక, వారు ఆ దుఃఖంలో నుంచి బయటపడుదురుగాక అని మీరు చేస్తే అది ఈశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల వారికి చేరుతుంది, ఆ ప్రాణికి మేలు జరుగుతుంది. తద్వారా ఈశ్వరుడు కూడా మీరు ఇతరులు చేసినటువంటి ఆ మేలుకి సంతోషించి మీ కుటుంబానికి కూడా తను రక్షకుడిగా నిలబడి తాను ముందుండి మీ కుటుంబాన్ని, మీరు చేసేటువంటి పని ముందుకు తీసుకువెడతాడు పరమాత్మ. అంటే ఇన్ని సూక్ష్మమైన విషయాలు చెప్పారండి గురుదేవుడు మనకి. ఇది భాగవతంలో చెప్పిన సూక్ష్మాలు. ఎందుకంటే నిరంతరం మనకు భాగవతంలో ఏ విషయాలైతే చెప్పారో అవే మనకు గురుబోధలో పూజ్య మాతాజీ వారు, బాబూజీ మహారాజు వారు మనకు అందించినటువంటి విషయాలన్నీ కూడా ప్రతి వాక్యము భాగవత వాచ, భగవాను వాచ, గుర్తుపెట్టుకోవాలి మనం అందరం. అందుకని ఈయన తపస్సుకు వెళ్ళాడండి. ఈయన తపస్సుకు వెళ్ళడానికి కారణం ఏంటి? వాళ్ళ హితం కోసం ఈయన కూడా తపస్సుకు వెళ్ళాడు. ఇలా వెళ్ళిన తర్వాత టక్కులమారి కృష్ణుడు ఉన్నాడు కదా ఈ నారాయణుడు. ఇప్పుడు ముద్దుల టక్కరి బిడ్డెడు మద్దుల కుల్పగదలచి మసలక తాను మద్దికవయున్న చోటికి గ్రద్దన రోలీడ్చుకొనుచు కడకంజలియన్. తక్కులు మారి ముద్దు కృష్ణుడు ఆ మద్ది చెట్లను కూల్చేయాలని సంకల్పం చేసి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కుంటె కన్నయ్య జంట మద్ది చెట్లు ఉన్న చోటికి అమాంతంగా రోటిని ఇచ్చుకొచ్చాడు. అంటే పరమాత్మ ఆయన ఉపాసన వల్ల మనకు చేసేటువంటి మంచి ఏమిటి అంటే, ఏది మనం పొందవలసి వచ్చిందో దాన్ని మనకు దగ్గరికి తీసుకొస్తాడు. మనం మామూలుగా ఒక మాటలో ఉపయోగిస్తామండి, వెతకపోయిన తీగ కాలికి తగిలింది అంటాం. ఏదో మనం ఒక వస్తువు కోసం వెతుకుతున్నామండి, అగ్గిపెట్టి కోసం వెతుకుతున్నాం చీకట్లో, ఇలా మనం ఏదో అప్రయత్నంగా బలమీదలా చేపెట్టగానే వెంటనే అగ్గిపెట్టి దొరికితే ఏమంటారు, నా ప్రయత్నం లేకుండానే కావలసిన వస్తువు దొరికిందంటారు కదా. అలాగే ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తే, భాగవతులతో సమాగమం చేస్తే మనకి ఎటువంటి స్థితి లభిస్తోందంటే, ఆయాచితంగా మనం కోరినటువంటి కోరిక నెరవేరుతుంది. పరీక్షిత్ మహారాజు అన్నాడు, అయ్యా తీర్థయాత్రలు చేయవలసిన అవసరం లేకుండా సకల పుణ్యనదీ తీర్థాలలో మునిగిన పుణ్యాన్ని 7 రోజుల్లో నాకు కరతలమలకం అయ్యేటట్లుగా సాక్షాత్తు నడిచేటువంటి తీర్థస్వరూపురమైన గురుదేవుడివి నీవు నా దగ్గరకు రావడం వల్ల నా పుణ్యం పండింది అన్నాడండి పరీక్షిత్ మహారాజు. మనమేమంటున్నాం, పాము కరవడం పాపం అంటున్నాం. ఏమండి, లోకంలో ఎవరైనా భగవద్గీత చెప్పే ఆయన కానీ భాగవతం చెప్పే ఆయన కానీ పాము గారి చచ్చిపోతే మీరేమంటారండి, చేసిన పుణ్యం అంతా ఏమైపోయింది, భాగవతం చెప్పిన ఆయన పాము గరిచిందంట, ఏ పాపం చేశాడో పోనీ, ఏ భగవద్గీత చెప్పే ఆయన ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యిందండి, ఆ యాక్సిడెంట్లో పరమాత్మ సన్నిధానానికి వెళ్ళిపోయాడు, మనం ఏమాట మాట్లాడతాం, ఏమండి లేచిన దగ్గర నుంచి భగవద్గీత పారాయణాలు చేసేవాడండి, విష్ణు సహస్రనామాలు చదివేవాడండి, ఒక యాక్సిడెంట్లో వెళ్ళిపోయాడండి అని మనం జడ్జిమెంట్ మనమే ఇచ్చేస్తామండి కదా. లోకంలో భాగవతుల దగ్గర మన జడ్జిమెంట్ పనికిరాదు. భాగవత జడ్జిమెంట్ ఎవరిదంటే భగవంతుడి. ఆయన నిర్ణయం తీసుకుంటాడండి వీడు నావాడు అని, నావాడు అని ఆయన తీసుకున్న తర్వాత మధ్యలో మన పెత్తనం ఏమిటి చెప్పండి. భగవంతుడు నిర్ణయం తీసుకుంటాడు, ఎలా వెళ్ళినా పర్వాలేదు. పాము కరిస్తే పరీక్షిత్ మహారాజాను పోగొట్టుకున్నాడా? పాము కరవడాన్ని ఏమంటారండి, దోషం అంటారు. దీన్ని ఏమంటారండి, అకాల మృత్యువు కిందకు వస్తుందండి. ఒక పాము కరిచి చనిపోవడం అనేది అకాల మృత్యువు అంటారు. అకాల మృత్యువు చనిపోయిన వాడు భాగవతోత్తముడు ఎలా అవుతాడు అంటే, మృత్యువు ఏ రూపంలోనైనా రానివ్వండి, మనస్సు భగవంతుడు యందు నిలిపాడా లేదా, మనస్సు భగవంతుడు యందు నిలబెట్టడానికి కారణమైంది ఏమిటి, సత్సంగం భాగవత దర్శనం. భాగవత దర్శనము సత్సంగము ఈ రెండూ మనకు లభ్యమైతే చాలండి, భగవదుపాసన మన వెంటబడేస్తుంది, భగవంతుని యొక్క అనుగ్రహం మన వెంటబడేస్తుంది. మనం ప్రయత్నపూర్వకంగా చేయాల్సింది ఏమిటంటే భాగవత సమాగమాన్ని, భగవంతునితోటి నెయ్యాన్ని. ఎవరైతే మనకు భగవంతుని చాలా దగ్గరకు చేరుస్తారో వారితో సహవాసం చేయాలి. వారితో సహవాసం చేస్తే వారిని ఉద్ధరించడానికి వచ్చిన భగవంతుడు మనల్ని ఉద్ధరించడా? భగీరథుడు ఎక్కడో 60,000 మంది భస్మరాసులుగా పడిపోతే వాళ్ళ పూర్వీకులు సగరపుత్రులు అనేవాళ్ళు వాళ్ళ మీద గంగను ప్రవహించడానికి ఒక ప్రయత్నం చేస్తే 3 తరాల తర్వాత గంగ భూలోకానికి వస్తే 60,000 మంది మాత్రమే తరించలేదండి. ఎవరైతే భగీరథుడు గంగని తీసుకెళ్లేటువంటి ప్రదేశంలో అందరూ అప్పటికీ ఎవరెవరైతే వారు వారు ఉత్తమ లోకాలు పొందక ఈ వాయు శరీరంతో తిరుగుతున్నారో అందరికీ వర్ధలోక గతులు కలిగాయి. ఊర్ధ్వలోక గతులు కలగడానికి కారణమేంటి, ఒక భాగవతుడు వెళ్ళే దారిలో వీళ్ళున్నారు. భగీరథుడు ఏ దారిలో వెళుతున్నారో ఆ దారిలో వీళ్ళున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడున్నారు గనక, భగీరథుడు ముందు నడుస్తున్నాడు గనక, గంగ ఈ పైగా ఈ ఆయన వెంట నడవక తప్పలేదు. ఇప్పుడు భాగవతుడి యొక్క నడక ఎంతమందిని ఉద్ధరించిందండి, ఒక్కసారి ఆలోచించండి. మనం మన కుటుంబాన్ని ఉద్ధరించుకోగలుగుతున్నామా? అసలు మనల్ని మనం ఉద్ధరించుకోగలుగుతున్నామా? ఉద్ధరేది ఆత్మనాత్మానా ఆత్మనామ సాధయ భగవద్గీతలో స్వామి చెప్పాడు. ఎవరిని వారు ఉద్ధరించుకోండి, భార్యని భర్త ఉద్ధరించలేడు, భర్తని భార్య ఉద్ధరించలేదు. ఎవరి ఉద్ధరింపు వారిదే, ఎవరి ప్రయత్నం వారిదే, ఎవరు చేసిన పుణ్యం వారిదే. కాబట్టి ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, భగవంతుడి యొక్క మార్గంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే చెప్పారు నారదుల వారు, ఈ పిల్లాడు అంటే మన చిన్ని కృష్ణయ్య మద్దుల కూల్పగ తలచి ఈ మద్ది చెట్లు కూల్చేయాలని సంకల్పం చేసి మసలక తాను మద్దికవ ఉన్న చోటకి, ఇప్పుడు అవి కదలలేదండి, తాను కదలక పరమాత్మని కదిలించున్నదే భక్తి అంటే. తాను కదలదు కానీ పరమాత్మని కదిలిస్తుంది, ఆయన మన ఇంటికి వచ్చేలా చేస్తుంది, మన ఇంటి దగ్గర నిలబడేలా చేస్తుంది, మన ఆపదల్ని ఊడ్చివేసేలా చేస్తుంది. ఏమిటి ఆ శక్తి అంటే ఆయన ఎందు కుదురుకున్నటువంటి భక్తి. అందుకనే భక్తి అనేది రాణి అయితే ముక్తి అనేది దాసి అవుతుంది అని చెప్పాను నీకు. భక్తి రాణి కావాలి, ముక్తి దాసి అవుతుందండి మనకి. ఇప్పుడు ఆ భక్తికి పరమాత్మే తన దగ్గరికి వచ్చేసాడు, ఈ మద్ది చెట్లు ఉన్న చోటకు వచ్చేసాడు, అమాంతంగా రోటిని ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఈ బాలకృష్ణుడు స్థిరమైన మహాబలం కలిగినటువంటి వాడే. అతని పొట్టకి కట్టబడిన తాటి ఊపుకి ఈ రోలు అడ్డం తిరిగిపోయి, ఎప్పుడైతే చరచర రెండు చెట్ల మధ్య చెట్ల మధ్య నుంచి రోటిని ఈడ్చుకుంటూ ముందుకెళ్ళిపోయాడో, బాలుడు రోలడ్డము దివ మూలంబులు వెకలి విటపములు విరిగి మహాభీల ధ్వని కూలెను శాపాలస్య వివర్జనములు యమళార్జనములు. పరీక్షిత్ మహారాజా, ఎప్పుడైతే బాలుడు రోటిని అడ్డంగా తిప్పేశాడో, మధ్య చెట్లు రెండు వేళ్లతో సహా పెకిలించుకొని పోయాయి. అంటే కోకటి వేళ్లతో మన పాపాన్ని పెకలించి వేయగలిగిన వాడు భగవానుడు. మన గురుదేవులు చెప్పేవారు, భగవానుడు బ్రాకెట్లో గురుదేవుడు, గురుదేవుడు బ్రాకెట్లో భగవానుడు. అందుకని రెంటికి మీరు వేరు చూడద్దు. అక్కడ ఆ వేరు చూడడానికి అవకాశం లేదు. వేరు చూస్తే దానిలో దోషం చూస్తే అది మనకు దోషం. అందుకని భగవంతుడు అంటే ఇలాగ మన పాపాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేస్తాడు. లోకంలో ఎవరూ ఈ పని చేయలేదు. అలాంటి ఎప్పుడైతే స్వామి ఇటువంటి లీల చేశాడో వాడి శాపాలు తొలగిపోయాయి. ఇలాగా కూలిపోయిన ఆ చెట్లలో నుంచి అగ్నిజ్వాలలు బయటకు వచ్చినట్టుగా, ఇద్దరు యక్షులు మేల్కొని ప్రత్యక్షమైనట్టుగా ఈ భక్తులందరినీ రక్షించేటువంటి బాలకృష్ణుడికి నమస్కారం చేశారు. చెట్లు ఎంత వయస్సు అండి? అవి ఎప్పుడొచ్చాయి లోకంలోకి? అంటే గోకులము ఇంకా రాకముందరే. అంటే ప్రదేశంలో ఇంకా వీరు గోకులము గోపాలులు ప్రవేశం కాకముందరే మద్ది చెట్లు వచ్చాయి. ఇప్పుడు ఈ మద్ది చెట్లు ఎప్పటి మద్ది చెట్లు, వయస్సులో అవి ఎంత పెద్దవి? కానీ ఇప్పుడు కృష్ణుడు ఎప్పటివాడు? మన కళ్ళ ముందరే ఇప్పుడే ఆయన కాస్త బాల్యలీలల్లోకి వచ్చాడు. అంటే ఒక దాదాపుగా 4-5 సంవత్సరాల వయస్సు కలిగిన వాడుగా అలా తిరుగుతున్నాడు స్వామివారు. అలాంటి పరమాత్మకి మృక్కి ఇలా అంటున్నారు, బాలుడవే నీవు. అయ్యా, నువ్వు బాలుడివి కాదయ్యా, పరుడవు. అంటే సాక్షాత్తు పరబ్రహ్మానివి. పైగా నీకు నీవే కానీ వేరే ఆధారం అక్కర్లేని వాడవి. లోకంలో ప్రతిదానికి ఆధారం ఉంటే కానీ నిలబడదండి. ఇప్పుడు మనం నిలబడ్డామంటే భూమి ఆధారంగా కనబడుతోంది. భూమికి ఎవరు ఆధారం అంటే మళ్ళీ చాలా రకాల ప్రశ్నలు వస్తాయి అక్కడ. అంటే ఆధారానికి ఆధారమైన దాన్ని వెతుక్కోవడమే నిజమైన జ్ఞానం. మనమేం చేస్తున్నామంటే కనపడే ఆధారాన్ని వరకే మన మనస్సు పెడుతుందే కానీ, ఈ కనపడేదానికి అధిష్టానమై కనపడకుండా ఏది ఉంటే ఇది నిలబడుతుందో అది మనకు అవగతం కావడం లేదు. కానీ ఏదో ఒక అపారమైన శక్తి ఉంటేనే ఇది ఇలా నిలబడి తీరుతుంది. ఈ రహస్యం అనేటువంటిది భగవంతుడు మనకి ఎరుకు చేస్తున్నాడు ప్రతిదానిలో. రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, ఒక ఆయన అంటాడు, నేను ఇంత పెద్ద కొబ్బరికాయ తెచ్చి కొట్టానండి, నేను ఖర్చు పెడితేనండి దేవుడి దగ్గర అస్సలు వెనకాడనండి. అందరూ 30 రూపాయలు కొబ్బరికాయ తెస్తారా అండి? నేను 50 రూపాయలు పెట్టి తెస్తానండి. ఆ లోపలికి వెళ్ళి అవి అక్కడ కొట్టాయనండి, నాకు బాగా పరిచయం అండి, బాగా పెద్ద కాయ తెచ్చుకుంటానండి. ఆయన ఎంత కట్టకంటే అంత కట్టి వస్తానండి. మళ్ళీ బేరాలు ఆడనండి అక్కడ, అవి బాగా ఇంత గ్లాసుకు వస్తాయండి నీళ్లు, అందరు ఇంత గ్లాసులతో చేస్తారండి శివుడికి అభిషేకం, నేను కొబ్బరికాయ కొట్టానంటే ఇంత గ్లాసుతో వస్తాయి. ఇప్పుడు ఇది మనం ఏం చేస్తున్నాం, దీన్ని ప్రచారం బయట వెళ్ళి ఈ ప్రచారం చేసి ఇక మళ్ళీ కార్తీక మాసం వచ్చేంత వరకు ఇదే ముచ్చట చెప్తాడు వీడు. ఓ సంవత్సరం కార్తీక మాసంలో కొట్టిన కొబ్బరికాయ ముచ్చట మళ్ళీ కార్తీక మాసం వచ్చి సోమవారం వచ్చేంత వరకు ఇదే ముచ్చట కనపడ్డవాడి దగ్గరలా చెప్తూ ఉంటాడు. భగవంతుడు అంటాడు, ఒరే పదార్థాన్ని చెప్తున్నావు, వస్తువుని చెప్తున్నావే కానీ అసలు ఆ వస్తువుకి అంత అద్భుతమైనటువంటి ఏర్పాటు చేసిన పరమాత్మ ఒకడు ఉన్నాడు. ఆ కొబ్బరికాయ ఎలా వచ్చింది? దానికి ఒకసారి గమనించు, అది ఏ చెట్టుకి అది అందుతుంది ఫలం? ఆ ఫలం అక్కడ ఒక చిన్న కాడక్కదు వేలాడబడుతుంది. పైన ఎంత పచ్చగా ఒక ఆకుపచ్చ రంగు వేశాడు పరమాత్మ. ఓ ముచ్చిక దగ్గర వేలాడేటట్లుగా ఎంత అద్భుతమైనటువంటి రచన చేశాడు సృష్టి రచన. దానికి లోపల మళ్ళీ బంగారు రంగు పీచు పెట్టాడు కదా నారాయణుడు. మళ్ళీ దాని లోపల ఒక టెంకె పెట్టాడు కదా, ఆ టెంకె లోపల మళ్ళీ ఒక అద్భుతమైన రుచి కలిగిన పదార్థం పెట్టాడు కదా కొబ్బరి. లోపల సత్వగుణం కలిగిన నీరు, దాన్ని కూడా తీర్థంగా నారికేళ్ళ జలాన్ని పెట్టాడు కదా. ఇప్పుడు ఇంత ఏర్పాటు చేసిన పరమాత్మ ఇంకెంత గొప్పవాడు? ఓసారి విచారణ చేయి, వస్తువుని చూడు, వాసుదేవుని దర్శించు. ఇది భాగవత మహామంత్రం. వస్తువుని చూడండి, ఆ వస్తువులో వాసుదేవ దర్శనం చేయండి. పదార్థాన్ని చూడండి, పదార్థానికి కారణమైన పరమాత్మను దర్శించాయి. మనం ఏం చేస్తున్నామంటే పదార్థం చూస్తున్నామే కానీ పదార్థానికి అధిష్టానమైనటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం లెక్కించలేకపోతున్నాం. అందుకనే ఇక్కడ స్వామివారు అలా వెళ్ళి ఈ మద్ది చెట్లని కొలగొడితే ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, అయాను బాలుడివి కాదు, ఎందుకని మేము ఇన్నాళ్ళు తపస్సు ద్వారా తెలుసుకున్న రహస్యం ఏమిటంటే భాగవతుల మాటని భగవంతుడు గౌరవిస్తాడని తెలుసుకున్నాం. ఆనాడు నారదుడి మాటని గౌరవించి ఇదిగో ఈనాడు ఇక్కడ అవతారంలోకి వచ్చి మమ్మల్ని ఉద్ధరించడం అనేది జరుగుతోంది కనుక నువ్వు భాగవతుల మాటని దవదాట. అంతటి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండేటువంటి వాడవి నీవు, నీవు పరుడవి, వేరే ఆధారం నీకేమీ అక్కర్లేదు. మహాయోగివి, అన్నిటికీ మొదటివాడివి, ఆది మధ్యాంతరహితుడు పరమాత్మ. అన్నింటికీ మొదలనేటువంటిది ఒకటి ఉంది అంటే దానికి కారణం పరమాత్మే. మనకు మత్స్యావతారంలో చెప్తాడు సత్యవ్రతుడనే మహారాజు దగ్గర, సత్యవ్రత మహారాజా ప్రళయం రాబోతోంది, నీకేం భయం అక్కర్లేదు, నా మొప్పకి చిన్న కొమ్ములాగా ఉంటుంది, ఆ కొమ్ముకి ఒక తాడు ఉంటుంది, ఆ తాడుకు ఒక నావ ఉంటుంది, ఆ నావలో సప్తర్షులు ఉంటారు, అందులో మళ్ళీ సృష్టికి సంబంధించిన బీజాలన్నీ అందులో ఉంటాయి, మరలా సృష్టి కావడానికి నేను ఏర్పాట్లన్నీ తయారు చేస్తున్నాను, నువ్వు అందులో ఉండడానికి యోగ్యుడివి గనక నిన్ను ఉద్ధరించడానికి నేను ఈ రూపంలో వచ్చానన్నాడు పరమాత్మ. ఏమండి, చెట్టు ముందా విత్తు ముందా అని ఇప్పటికి కూడా మనకు వేధించే ప్రశ్న. భాగవతం ఏం చెప్తుందంటే విత్తే ముందని చెప్తుంది. భాగవతం చదివితే కానీ మనకు రహస్యం అర్థం కావటం లేదు, ఎందుకంటే భాగవతంలో పరమాత్మ విత్తనాలు తెచ్చాడే కానీ చెట్టు తేలేదండి, ఆయన విత్తనాలు వేసుకొచ్చాడు. ఇప్పుడు మీరు ఎక్కడైనా బంధువుని ఇంటికి వెళ్ళారండి, ఒక మంచి చెట్టు చూశారు, పూల చెట్టు, వెంటనే ఏమంటారు, వదిన గారు ఇది కొమ్మ విరిచికెళ్ళి మా ఇంట్లో పెడితే మొలుస్తుందా, లేకపోతే దీనికైనా సంబంధించిన గింజలు ఉంటాయా అని మీరు అడుగుతారండి, ఇది గింజ వేస్తే వస్తుందా, లేకపోతే కొమ్మ విరిచేసి భూమిలో పెడితే వస్తుందా, ఇది ఎలా మళ్ళీ మా ఇంటికి తీసుకు పెడితే మళ్ళీ ఇలాంటి పుష్పాలు నేను పొందగలనంటే, అప్పుడు ఆవిడ అంటుంది ఇది కొమ్మ పెడితే రాదు కదా, దీనికి ఇదిగో పుష్పాలు వస్తాయి, ఇదిగో ఈ దీనిలో విత్తనాలు ఉంటాయి పుష్పంలో, ఆ విత్తనాలు తీసుకెళ్ళి చల్లేయమంటుంది. ఇప్పుడు మీరు చెట్టు పీక్కు రావడం లేదు కదా, బంధువుని ఇంటి దగ్గర నుంచి మీరు చెట్టు పీక్కు రావడం లేదు, విత్తనాలు తెచ్చారు. ఈ విత్తనంలో నుంచి ఏమొస్తుంది, ఒక్క విత్తనం అనేకంగా కనిపిస్తుంది. సృష్టి రహస్యం అండి. ఒకసారి మనకు ఉపనిషత్తుల్లో కూడా ఓ తండ్రి కొడుకుల సంవాద రూపంలో వస్తుంది. ఒక పిల్లాడు అడుగుతాడు తండ్రిని, నాన్న ఇంత విషయం అంతా ఒక్క పరమాత్మలో నుంచి ఎలా వస్తుంది నాన్న, నాకెందుకో నమ్మశక్యం కావడం లేదే, ఒక్కళ్ళు నుంచి ఇలా వస్తుంది ఇదంతా అంటే, అప్పుడు వెంటనే పిల్లాన్ని తీసుకెళ్ళి ఒరే ఇంత పెద్ద వృక్షం దేనిలో నుంచి ఇలా వస్తుందంటే విత్తనంలోంచి వస్తుంది నాన్న అంటాడు. వెంటనే విత్తనం తెచ్చి ఆ పిల్లాడికి ఇచ్చి ఒరే దీన్ని ఈరోజు సాయంత్రం దాకా బాగా చితక్కొట్టు, బాగా నలక్కొట్టు, ఇంత పెద్ద వృక్షాన్ని నాకు సాయంత్రంలో చూపించాలి అన్నాడు తండ్రి. పిల్లాడు ఏం చేశాడు, ఆ విత్తనాన్ని తెచ్చి దాన్ని నలక్కొట్టడం మొదలెట్టాడు. సాయంత్రం అయిన తర్వాత తండ్రి వచ్చాడు, వచ్చిన తర్వాత ఏమర్రా పెద్ద వృక్షం కనపడిందా అన్నాడు. అదేమిటి నాన్న విత్తనం చిదురైపోయిందే కానీ నాకు అది అనుభవానికి రాలేదు అంటే, అప్పుడు తండ్రి చెప్తాడు ఎలాగైతే ఇంత విత్తనంలో నుంచి అంత పెద్ద వృక్షం వచ్చింది అనేది కాలంలో ఎలా సత్యమై మనకు రోజుల్లో అది తెలుస్తుందో అలాగే అభ్యాసం చేత, విచారణ చేత, అనుభవం చేత, శాస్త్ర ప్రామాణికం చేత, గురువాక్యం చేత, సత్సంగం చేత, సాధు సమాగమం చేత ఈ సృష్టి రహస్యం కూడా మానవుడికి తెలియబడుతుంది. నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలిగా. ఏమండి, ఒక మాస్టర్ గారి దగ్గర మనం నేర్చుకున్న అక్షరం ఈ రోజున మనకు లక్షల్లో ఉద్యోగాన్ని తెచ్చిపెడుతుందండి. మొదట్లో అందరం ఆలు దిద్దిన వారమే, అన్నీ ఏబిసిడీలు దిద్దిన వారమే, కాలంలో ఏం చేసింది అక్షరం మనల్ని, ఈ లక్షలన్నీ సంపాదించేలాగా మనకు అక్షరం తోడ్పడింది. ఇప్పుడు ఎలాగైతే మనం నేర్చుకున్న ఓ నాటి అక్షరం మళ్ళీ ఈ రోజున మనకింత స్థితికి కారణమైందో అలాగే ఇక్కడ పరమాత్మ కూడా మనకు చక్కగా బీజ రూపంలో ఉండి ఇగో ఇంత సృష్టిని మనకు అనుగ్రహింపజేస్తున్నాడు. ఆయన ఒకసారి సృష్టి రహస్యాన్ని గమనించండి, విచారణ చెయ్యండి, ఆయన ఎంత అందమైన వాడో తెలుస్తుంది. గులాబీ పూలకు రంగులు వేసిన వాడెవడు, ఆకాశంలో చుక్కల్ని ములిపించిన వాడెవడు, సూర్యుణ్ణి చంద్రుణ్ణి ప్రకాశించమని ఆజ్ఞాపన చేసిన వాడెవడు, ఈ ఏడేడు భువనాల్లో గాలిదేవుని సురటీలు విసిరమైన వాడు ఎవడు, కడలి రాయుడు కాళ్ళు ముడుచుకునేలా ఒక ఏర్పాటు నిబంధన చేసిన వాడెవడు. ఒక్కసారి ఆలోచిస్తే పరమాత్మ వైభవం మనకు దర్శనం అవుతుంది. అదే చెప్తున్నారు వాళ్ళు, అయ్యా మీరు ఆధారాలకు ఆధారం అంటే మీకంటూ ఏ ఆధారం అక్కర్లేదు, అన్నింటికీ మొదటివారు మీరు, అత్యంత సూక్ష్మం నుండి అతి స్థూలం వరకు ఈ విశ్వమంతా మీ రూపమే. మీరు సూక్ష్మం నుండి స్థూలం వరకు, అందుకే అణు బృహత్ కృశ స్థూల గుణబృహు నిర్గుణో మహాన్. ఆయన అన్నింటికంటే సూక్ష్మాల్లోకెల్లా సూక్ష్మము, విస్తరించిన వాటిలో ఘనమును కంటే ఘనం అన్నమాట పరమాత్మ. అలాంటి పరమాత్మకు నేను నమస్కారం చేస్తున్నాను. స్వామి, ఈ లోకాలన్నింటికీ సృష్టించడానికి రక్షించడానికి కదా అవతరిస్తారని చెప్తారు. స్వామి, అవతార రహస్యం ఏమిటండి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యం కదా. భువనాలను చేయు కావగా అవతీర్ణుడ వైదికాదే అఖిలేశ్వర యోగి వరేణ్య విశ్వమంగళ కవిసన్నుత వాసుదేవ కళ్యాణనిధి. ఇన్ని పేర్లు చెప్పారండి వాడు. మొట్టమొదటిదేమిటి? యోగి వరేణ్య అని పిలిచారు స్వామివారిని. యోగులందరికీ దైవం లాంటి వాడు. ఇప్పుడు చూడండి, యోగులని ఎవరిని నిరంతరం ధ్యానం చేస్తున్నారు లోకంలో? ఎవరు గొప్ప త్యాగి? రామకృష్ణ పరమహంస గారు ఓ రోజున వీధిలో పెడుతున్నారే, వీధిలో పెడుతూ ఉంటే ఓ మంచి వ్యాపారస్తుడండి, బాగా కోట్లలో వ్యాపారం చేసే ఒక ఆయన రామకృష్ణ పరమహంస గారి పాదాలకు నమస్కారం చేశాడు. వెంటనే రామకృష్ణ పరమహంస గారు ఆయన పాదాలకు నమస్కారం చేశారు. ఈ కోటీశ్వరుడి పాదాలకు ఆయన నమస్కారం చేశాడు. వెంటనే ఆయన అన్నాడు, అదేంటండి మీ బోటి వారు మా బోటి వారి పాదాలకు నమస్కారం చేయడం ఏమిటి? మీరు నమస్కారం చేయకూడదండి, మేము చేయవలసిన వారు, మీరు స్వీకరించవలసిన వారు. ఆ పెద్ద ఆయన చెప్పారు కోటీశ్వరుడు. దానికి రామకృష్ణ పరమహంస గారు అన్నారు, ఏమండి ఇప్పుడు దానం చేస్తూ ఉంటారు కదా ప్రపంచంలో, దానంలో రాగి దానం చేసిన వారి కంటే వెండి దానం చేసిన వారు గొప్పవారు కదా, వెండి కంటే కూడా బంగారం దానం చేసిన వారు గొప్పవారు కదా, బంగారం కంటే కూడా వజ్రాలు వైఢూర్యాలు దానం చేసిన వారు గొప్పవారు కదా. అంటే ఎంత ఎక్కువ దాన్ని త్యాగం చేస్తారో అంత గొప్ప త్యాగి అంతే కదా. మరి నేనేమో తుచ్చమైన ప్రపంచాన్ని వదిలేసి గొప్పదైన భగవంతుణ్ణి పట్టుకున్నాను, మీరేమో గొప్పదైన భగవంతుణ్ణి వదిలేసి తుచ్చమైన ప్రపంచాన్ని పట్టుకున్నారు. మీరేమో భగవంతుణ్ణి త్యాగం చేశారు, నేనేమో ప్రపంచాన్ని త్యాగం చేశాను. ఇప్పుడు చెప్పండి ఎవరు గొప్పవాళ్ళు అన్నారండి? ఎవరు గొప్పవాడు? ఏమండి ప్రాపంచికంగా ఉన్న మనమే గొప్పవాళ్ళం యోగుల కంటే. ఎందుకని? వాళ్ళేమో గొప్పదైన భగవంతుణ్ణి పట్టుకొని తీసేసిన ప్రపంచాన్ని వదిలేస్తే, మనమేమో వాడు తీసేసిన ప్రపంచాన్ని పట్టుకొని దేవుణ్ణి వదిలేసాం. దేవుణ్ణి వదిలేటువంటి గొప్ప విషయం కదండి. దేవుణ్ణి వదిలేసిన వాడు ఎంత త్యాగండి? దేవుణ్ణి వదిలేసిన వాడే పెద్ద త్యాగి. వాడు వజ్రాలు వైఢూర్యాలు అన్నింటినీ వదిలేసిన వా త్యాగి ఎంత గొప్పవాడు, అంత గొప్పవాడు. అందుకని మీకు నమస్కారం అన్నారటండి రామకృష్ణ పరమహంసవారు. అలాగే ఇక్కడ కూడా స్వామివారు ఎవరండి? యోగి వరేణ్యుడు. అంటే యోగులకు కూడా దైవం. మనందరం కూడా మహాత్ముల పాదాలకు నమస్కారాలు చేస్తాం. నమస్కారాలు చేయగానే వాళ్ళు ఏమంటారండి? మీరు పూర్వం మీరు అంటే ఇప్పుడు మనకి చాలా ఈ వాట్సాప్లు వచ్చిన తర్వాత గొప్ప గొప్ప అనుబంధాలన్నీ మిస్ అవుతున్నామండి. పూర్వకాలం ఎవరికైనా బాబూజీ మహారాజు వారు ఒక లెటర్ రాశారు అంటే అది భద్రంగా పెట్టుకొని చక్కగా ఒక గోడకు అలంకారం చేసుకొని ఇది సాక్షాత్తు భగవానుడు రాసినటువంటి అక్షర మాలిక, ఈ అక్షర సమూహం సాక్షాత్తు భగవంతుడు యొక్క స్వహస్తాలతో లిఖింపబడినటువంటిది. అలా ప్రేమ కట్టుకొని ఆరాధించుకునే వాళ్ళు కూడా ఉన్నారండి బాబూజీ మహారాజు వారు వారి స్వహస్తాలతో రాసినటువంటి దస్తూరి. అంటే ఎంత అనుగ్రహం అండి అది, పరమాత్మ యొక్క అనుగ్రహం అది. స్వామివారు వారి స్వహస్తాలతో వ్రాయడం అంటే ఎంత గొప్ప అదృష్టం వారిది. అలాగే ఇక్కడ కూడా మీరు పూర్వకాలం ఎవరైనా మహాత్ముల దగ్గర నుంచి లెటర్ వస్తే వారు ముందు వ్రాసే మాట ఏమిటంటేనండి, నారాయణ స్మరణములతో. మలయాళ స్వామి వారు కానీ కంచి కామకోటి పీఠాధిపతులు కానీ వీళ్ళందరూ మంగళాశాసనం పంపించేటప్పుడండి మొదట వ్రాసేటువంటి పదం ఏమిటంటే నారాయణ స్మరణములతో. మనమేం చేస్తున్నాం? తమ బుధజన విధేయులు తమ శిష్య పరమాణువులు మనం రాసేటప్పుడు ఇలాగా మనం ఏం చేస్తామంటే, స్వామి తమ దాసానుదాసులు తమ పాదరేణువులు అని మనం రాసుకుంటాం. వారేం రాస్తున్నారు? వాసుదేవ స్మరణములతో. అంటే వారు ఆరాధించేది కూడా ఒకటి ఉంది. యోగి కులారాధ్యుడు ఎవరండి? నారాయణుడు. బాబూజీ మహారాజు వారు ఏమనేవారు? అన్నీ మా అమ్మ చేయిస్తుంది, మా అమ్మ చేయిస్తూ నేను చేయించానని ఆ గొప్పతనం అంతా ఇదిగో ఈ జీవికి చెప్తుందే కానీ మా అమ్మ అన్నీ మా జగన్మాత చేయిస్తుంది అంటారు బాబూజీ మహారాజు వారు. అంతేగాని నేను చేయించానని అంటారండి. మన అమ్మ కూడా అంతే. అన్నీ వారు అలా చేయిస్తూ ఉంటారు. మనం ఎవరైనా అమ్మ మీ దయ వల్ల జరిగిందంటే అదంతా బాబూజీ దయన అన్న అంటారమ్మ, అంతే కదా. అలాగే వాళ్ళు యోగి కులారాధ్యులండి, వాళ్ళు యోగులై ఉండి వారు అనుసరించేటువంటి దైవం ఒకరున్నారు, ఆ దైవమే మా భాగ్యవశాత్తు బాలుడుగా వచ్చారంటున్నారండి. ఇక్కడ ఈ పిల్లాడిగా వచ్చారు, మేమెంత అదృష్టవంతులమో. విశ్వమంగళ కవిసన్నుత వాసుదేవ కళ్యాణనిధి, సృష్టికి శుభాలు చేకూర్చేవాడివి, సృష్టిలో అన్నీ నీ నుండే పుడుతున్నాయండి. అటువంటి మీరు తపస్వి వాక్యంబులు తప్పవయ్యను. లోకంలో ఈ అన్నీ కూడా కనుమరుగు కావచ్చేమో, కానీ మహాత్ముల వాక్కు మాత్రం తప్పదండి. మహాత్ముల వాక్కు జరిగి తీరుతుంది, అది కాలంలో మనకి నిరూపణ అవుతుంది. మన కళ్ళ ముందర జరగడం లేదని ఇది ఏమిటి, వారి ముఖస్తుగా వచ్చిన మాట ఇంత పొల్లు మాట మాట్లాడారే మహాత్ములు అని అంటే అది మనకు కాలం గడిచే కొద్ది కానీ మనకు దానిలో ఉండేటువంటి అంతరార్థం అర్థం కాదు. ఏమండి, ధర్మరాజుతో ఒక మాట అన్నాడు కృష్ణయ్య, బాబా ఇక మళ్ళీ నేను ద్వారకు ప్రయాణం వెళ్ళొస్తానని అనలేదు, వెడుతున్నాను అని అనలేదు, ఇది పెద్ద ప్రయాణం, ఆయన ప్రయాణం, వైకుంఠ ప్రయాణం. ఆ ప్రయాణానికి అర్థం ఎక్కడ తెలిసింది, మళ్ళీ నారదుడు వచ్చినప్పుడు నారదుడిని అడిగారు వాళ్ళు, మేమేదో విపరీతం చూస్తున్నాము, ఇదిగో లోకంలో కొన్ని దుశ్చేష్టితాలు కనబడుతున్నాయి, ప్రజల్లో భయం కలుగుతోంది, ఒకరి వస్తువు మీద ఒకరికి కామం కలుగుతోంది, ఒకరినొకరు దోషబుద్ధితో చూసుకుంటున్నారు, ఇదిగో కలి ప్రవేశించిందేమోనని అనుమానంగా ఉంది, ఏం చేయమంటారని నారదుని అడిగితే నారదుడు ఒకటే మాట చెప్పాడు, కృష్ణుడు ఎంతకాలం ఉంటాడో అంతకాలం ఉండండి, తర్వాత మీరు ఉండాల్సిన పని లేదన్నాడు ఆయన. ఎందుకని, మహాత్ముడు అప్పటికే తన నిష్క్రమణం చేసేసాడు, ఆయన నారాయణమూర్తి వైకుంఠానికి చేరిపోయాడు కృష్ణ భగవానుడు. ఆ మాట చెప్పలేక వాళ్ళ హృదయాలు గాయపడితే దాన్ని ఆయన దర్శించలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే ధర్మరాజు అనుకున్నాడు, ఇది చెప్పి చెప్పకుండా నారదులు చెప్పారంటే అక్కడ ద్వారకలో ఏదో జరుగుంటుందని అప్పుడు మనకి అర్జునులు వారిని పంపిస్తారన్నమాట. అలాగే ఇక్కడ కూడా మహాత్ముల వాక్యాలు తప్పవు. తపస్సి వాక్యములు తప్పవయ్యను, నెపమున్ గంటిమి నిన్ను చూడం తపంబులొప్పెను. ఆ రోజున మేము పాపం చేశాం కాదు, ఆ పాపం చేయకపోతే నీ దర్శనం ఎక్కడ స్వామి. ఏమండి, మహాత్ములు దోషాన్ని కూడా అనుగ్రహంగానే చూస్తారు. దోషాన్ని అనుగ్రహంగా ఎందుకు చూస్తారు అంటే, ప్రాపంచికంగా బ్రహ్మలో తప్పు లేదు గనక. బ్రహ్మ పదార్థంలో తప్పు లేదండి, మన ఆలోచనలో తప్పు ఉంది కానీ బ్రహ్మములో తప్పు లేదు. ఎందుకని, జగత్తు బ్రహ్మమే, తాను బ్రహ్మమే, ఉన్నదంతా బ్రహ్మమే, ఇది జ్ఞానికి కలిగేటువంటి భావన. తాను చూస్తున్నదంతా బ్రహ్మమే, కానీ ముందు మనకేం చెప్తారంటే బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య అని ప్రారంభం చేస్తారు. ఎందుకంటే ఇది లేనిది, బ్రహ్మే ఉన్నది అని మనకు ముందు రెండుగా చూపిస్తారండి, ఎందుకు మనకు అలవాటు పడడానికి. కానీ ఆ అలవాటుగా పడినటువంటి ఈ అనుభవ వాక్యం మనకి విచారణ చెయ్యగా 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 అసలు రెండవది ఎక్కడుంది, ఉంది తానే కదా, ఉంది జగన్నాథుడైనప్పుడు జగత్తు రెండవది ఎక్కడుంది. ఒకవేళ ఉంటే ఆయనకి ఆయన నీడకి ఎలా భేదం లేదో, బాబూజీ మహారాజు వారు చెప్పినటువంటి వారు తేలికైనటువంటి ఉపమానం, ఒక దీపానికి దీపకాంతికి వేరు ఎలా లేదో, అలాగే ప్రపంచం ఉంది అంటే అది బ్రహ్మముకు అన్యముగా లేదు, ఉన్నది బ్రహ్మమే. నేనున్నాను కనుకే నా నీడ ఉండండి, నేను లేకపోతే నా నీడ ఎక్కడిది. అలాగే జగన్నాథుడు ఉన్నాడు కాబట్టి జగత్తు కూడా ఉంది, ఈ జగత్తు నీడ ఇలా కనబడుతుందంటే మూలం ఎవరు. ఇప్పుడు నా నీడ కనబడుతుందంటే ఎవరండి సత్యం, నీడ సత్యమా, నేను సత్యం, నేనున్నాను కనుకనే నీడ ఉంది. అలాగే జగత్తు ఉంది అంటే జగన్నాథుడు ఉంటేనే జగత్తు ఉన్నది. ఇప్పుడు జగత్తులో జగత్తు ఏమైంది అక్కడ, జగన్నాథుడి స్వరూపమైంది అక్కడ, అంటే జగత్తు కూడా బ్రహ్మమే. కాబట్టి జగత్తును వేరుగా చూడడు సాధకుడు, చిట్ట చివరిలోకి వచ్చేటప్పటికీ ఉన్నదంతా నీవే, నీవు తప్ప వేరేది లేదు, ఇక నేను కూడా నీవే, సర్వసమర్పణ భావం కలుగుతుంది అక్కడ. అందుకని ఇక్కడ ఆయన అంటున్నాడు, నెపమున కంటిమి నిన్ను చూడ, ఏదో కారణం లేకపోతే కార్యం జరగదు కదా, అందుకని మేము ఆ రోజున అలా ఉండడం, నారదుడు అలా రావడం, శాపం ఇలా రావడం, నువ్వు ఈ రోజున ఇలా రోలు ఇచ్చుకుంటూ మమ్మల్ని ఉద్ధరించడం, ఇదంతా మాకు ఒక అద్భుతమైనటువంటి వరం కృష్ణయ్య, మాకు ఇదిగో పరమ పవిత్రుడు మీ భక్తులైనటువంటి వారికి మమ్మల్ని భక్తులుగా మన్నించి అనుగ్రహించవయ్యా అంటే, ఇప్పుడు కృష్ణుడు అన్నాడు, ఏదైనా కోరిక ఉంటే కోరుకోండి. పరమాత్మ చేసే పెద్ద మాయ ఏమిటంటేనండి, కోరి కోరుకోండి, ఇది పెద్ద మాయ అండి. మనం మాయలో ఉన్నామా, ఏమండి మహాత్ముల దగ్గర ఉన్నామా, ఇది పెద్ద పరీక్ష. ఎప్పుడైతే మనం కోరుకోమన్నారో, ఇప్పుడు మనం మన తెలివి ఏం చేస్తుందంటే అండి, వారే కోరుకోమన్నారుగా, కోరుకుంటే తప్పేముంది, మన తెలివండి, మన తెలివి ఎలా పనిచేస్తుందంటే వారే కోరుకోమన్నారుగా, తప్పేముంది, కోరుకుందాం. ఇప్పుడు ఆ కోరికలో ఏం బయటపడతాయి, మనం ఉన్నవన్నటువంటి ఆలోచనలన్నీ బయటకు వస్తాయి. వాళ్ళు అనుకుంటూ ఉంటారు, నేను అన్నమాట ప్రకారం చూసావా నీలో ఎంత ప్రపంచం ఉందో, వస్తుంది బయటికి, వస్తుంది తీసే కొద్దీ వస్తూ ఉంటుంది ద్రౌపది చీరలాగా. ఏమండి వాసుదేవుడు పంపించే చీరలు ద్రౌపది దగ్గర అయితే ఎలా వచ్చాయో, మన దగ్గర కూడా కోరికల లిస్టు ఒక్కసారి మహాత్ములు చెప్పును ఆయన అనగానే బయలుదేరుతుంది లిస్ట్ అంతా కూడా, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఎలా వచ్చేస్తూ ఉంటాయి. ఇది ఇది పెద్ద మాయ అండి, మహాత్ముల దగ్గర కోరుకో మన అనడం అనేది పెద్ద మాయ. ఇక్కడ నారాయణుడు కూడా అంటే కృష్ణయ్య కూడా చక్కగా అలా భాషం పట్టం వేసుకొని ఇలా చూస్తూ వాళ్ళ వైపు ఒకసారి ఊహించుకోండి, చిన్న పిల్లాడండి, చక్కగా ముక్తులు కుర్రాడు, నీలమేఘ శ్యాముడు రెండు చెట్ల మధ్య అద్భుతంగా కూర్చొని ఉన్నాడు, రోటీని అడ్డం తిప్పి ఉన్నాడు, ఇక కోరుకోండి అన్నట్టుగా ఇలా చూస్తున్నాడు పరమాత్మ. అంత ఎత్తుగా ఉన్నటువంటి దివ్య తేజస్సుల మధ్య బాలుడండి పరమాత్మ. ఇప్పుడు అలా కోరుకోమంటే వీళ్ళు అనుకున్నారు మళ్ళీ మాయలో పడేస్తున్నాడు, జాగ్రత్త ఉండాలి. అసలు పెద్ద జాగ్రత్త ఎక్కడంటే మహాత్ముల దగ్గరేనండి, మహాత్ముల దగ్గర పెద్ద జాగ్రత్త ఉండాలి. జగత్ అనేటువంటిది గుర్తించడానికి అవకాశం ఉందండి, మహాత్ముల మనస్సు చాలా నిగూఢం, రహస్యం చాలా లోతండి. ఎందుకంటే మన మాటలకు నవ్వుతున్నట్టే ఉంటారు, మన మాటలకు మెచ్చుకున్నట్టే ఉంటారు, ఆ మెచ్చుకోవడంలో నవ్వడంలో మనలో ప్రపంచం అంతా బయటికి తీస్తారండి గురుదేవుడు. మనం అనుకుంటాం నా మాటలకు మాతాజీ గారు ఎంత నవ్వేస్తున్నారో, నా మాటలకు ఎంత ముసిపోతున్నారో అనుకుంటాం, పాపం వారు ఏమంటారు నీలో ప్రపంచం అంతా బయటకు వస్తుంది రాని రాని అని ప్రపంచం మొత్తం లాగేస్తారండి గురుదేవుడు. అలాగే ఇక్కడ కూడా ఆ రూపాన్ని చూసి నవ్వుకుంటున్నారు, రే కృష్ణయ్య నువ్వు పరమాత్ముడు అని చెప్పిన తర్వాత కూడా ఇంకా మాయ ప్రయోగిస్తున్నావే, మాయ ప్రయోగించకుండా ఉండాలంటే నిన్ను గుర్తించాలి. అందుకని వారేమన్నారు, నీ పద్యావళులాలకించు చెవులను, పరమాత్మ ప్రవేశించే మొట్టమొదటి మార్గం కర్ణేంద్రియం. అందుకని కర్ణేంద్రియానికి గురువు లేకుండా చూసుకోవాలండి. దేవీ భాగవతంలో పుట్టిన రాక్షసులు ఎక్కడి నుంచి పుట్టారు, మొట్టమొదటి రాక్షసులు ఎక్కడి నుంచి పుట్టారండి దేవీ భాగవతంలో, ఎక్కడి నుంచి పుట్టారు, చెవుల్లో నుంచే పుట్టారు. ఏ చెవుల్లో నుంచి, విష్ణుమూర్తి చెవుల్లో నుంచి. ఎవరు వాళ్ళు, మధుకైటములు. ఎన్నాళ్ళు చేశాడు నారాయణుడి యుద్ధం, 5000 సంవత్సరాలండి, 5000 సంవత్సరాలు నారాయణుడు యుద్ధం చేస్తే ఈ చెవులకి ఎక్కిన మురికండి 5000 సంవత్సరాలు నారాయణుడు యుద్ధం చేసినా చావలేదు. మరి ఈ చెవులు ఎంతమందికి అప్పచెప్పాము, ఇప్పటికోసారి ఆలోచించండి, ప్రపంచంలో ఎంతెంత మందికి దగ్గరికి పోయి చెవులు అప్పచెప్పాము, ఇప్పుడు ఎంత మురికి చేరి ఉంటుంది మన చెవుల్లో. ఇది 5000 సంవత్సరాలు చేస్తే పోతుందా, 10000 సంవత్సరాలు చేస్తే పోతుందా, 10000 జన్మలు ఎత్తితే పోతుందా, మళ్ళీ 84 లక్షల జన్మలు ఎత్తితే పోతుందా, ఇది పెద్ద సంసారం. చెవుల్లో పడ్డ సంసారం పెద్ద సంసారం అండి. అందుకనే వినికిడి జాగ్రత్తగా ఉండాలి, వినికిడి జాగ్రత్తగా లేకపోతే పెద్ద ప్రమాదం. అందుకే ఎక్కడ విషం పడ్డా పర్వాలేదు కానీ చెవుల్లో పడితే ప్రమాదం, చెవిలో విషం పడితే ప్రమాదం. అందుకని రామకృష్ణానంద స్వామి వారు ఒక మాట చెప్పేవారండి, విషం కంటే కూడా విషయాలు ప్రమాదం అన్నాడు ఆయన. మీ ఇంట్లో ఏమండి పురుగు మందులు డబ్బాలు ఉంటాయి, మీ చేలల్లోనో మీ గార్డెన్లోనో పురుగులు వస్తే వాటి స్ప్రే చేయడానికి పురుగు మందులు డబ్బా పెట్టారు. పురుగు మందుల డబ్బా ఎక్కడో గూట్లో ఉంది, గూట్లో ఉన్నా దాన్ని పక్కగా తిరిగినా కానీ మీకు నష్టమేం లేదండి, మీరు దాన్ని లోపలికి తీసుకుంటేనే ప్రమాదం. కానీ విషయం ఉందనుకోండి, విషయము దగ్గరికి వెళ్ళినా ప్రమాదమే, దూరంగా ఉండి ఆలోచించినా ప్రమాదమే. కానీ దాని గురించి ఆలోచించామండి, కొంతమంది అనుకుంటారు నేను ఇప్పటికి పోయి కాశీ వెళ్ళి సంవత్సరం, నేను టమాటా వదిలేసి సంవత్సరం, గుర్తుపెట్టుకుంటారండి కాశీ వెళ్ళి వచ్చే సంవత్సరం, జామకాయ వదిలేసి సంవత్సరం. ఈ జామకాయ వదలదు చచ్చిందాక, ఆఖరికి చచ్చిన తర్వాత కూడా జామకాయ పెట్టకండి మా నాన్నకి ఏమంటారు, మా నాన్నగారు కాశీలో వదిలేరు, చచ్చిన తర్వాత కూడా మా నాన్నకు పెట్టకూడదు అంతే. ఈ వదిలేశానన్న విషయం చచ్చిందాక గుర్తుపెట్టుకుంటారు. మనకు మహాత్ములు ఏం చెప్పారంటే, వదిలేశానన్న విషయం గుర్తుంచుకోవడం కూడా అనుభవించినట్టే, వదిలేశానన్న విషయాన్ని వదిలేయాలి పూర్తిగా. ఆ వదిలేశానన్నది కూడా వదిలేయకుండా పట్టుకున్నామంటే అది మనం సంసారం కింద అనుభవిస్తున్నట్టే లెక్క. కాబట్టి వినికిడి చాలా ప్రమాదం. నీ పద్యావళులాలకించు చెవులను, మరి వినికిడి ఎవరికి అప్పచెప్పాలండి, చెవులు శుభ్రం కావాలంటే ఎవరికి అప్పచెప్పాలి, ఏమండి గుంటూరు బస్ స్టాండ్లో తిరుగుతూ ఉంటారే వాళ్ళకి అప్పచెప్పాలా, చెవులు క్లీన్ చేసేవాళ్ళు ఉంటూ ఉంటారండి, బస్ స్టాండ్ దగ్గర తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి అభ్యర్థి శుద్ధి అయిపోతుందా? అక్కడ కూడా పెద్ద మాయండి. వాళ్ళు ఎంత తీస్తారో తీసేది కూడా ఇందా చెప్పామే, అది వాళ్ళు లాగే కొద్దీ వస్తూ ఉంటుంది. ముందు 10 రూపాయలని మొదలెడతారు. ఏమండి గట్టిగా ఉండండి, కాస్త ఇంకేదో వెయ్యాలండి 20 అంటాడు. కాస్త ఉండదీసి చేతిలో పెట్టి 30 అండి అంటాడు. ఆఖరికి చెవికి 100 చొప్పున 2 చెవులకు 200 జాడించి కొట్టిన తర్వాత కానీ బయటకు వదలడు వాడు. అంతే, ఇంత మురికుందా నా చెవిలో అని వాడికి ఇప్పుడు దాకా మోస్తుంది. వీడికే తెలియదు ఇంత మురికి వాడి చెవుల్లో ఉందన్న సంగతి. వాడు మాత్రం తీస్తూనే ఉంటాడు. ఇంక ఇంత ఉండలు వస్తూనే ఉంటాయి. అదొక బ్రహ్మరహస్యం అండి. ఎలా వస్తుంది ఎవడికి తెలియదు. వాడు అనుకుంటాడు ఇంత మోసానా ఇప్పటిదాకా నా చెవిలో. ఇదంతా బయటకు కనబడే మలం, కానీ విషయాదులనే మలం వినేటువంటి శ్రవణం, ఆ శ్రవణం కూడా మలాన్ని తయారు చేస్తుంది. అందుకే మల భాషణము మనకు భూషణం కాకూడదు, మల భాషణం కాదు. ఈ కాబట్టి ఇక్కడ చెవిల్లో మంచి విషయాలు వినాలి. ఆ మంచి విషయం ఏది? నీ పద్యావళులాలకించు చెవులన్. ఇది లాభసాటైన వ్యాపారం అండి. మనం నష్టపోము, లాభం మాత్రం ఉబ్బడిమొబ్బడిగా వస్తుందండి. ప్రపంచంలో నష్టపోయే వ్యాపారమో మునిగిపోయే వ్యాపారమో చేస్తున్నాం, కానీ పెట్టుబడి లేకుండా లాభం వచ్చే వ్యాపారం ఎవరూ చేయటం లేదండి. పెట్టుబడి లేకుండా లాభం వచ్చే వ్యాపారం భక్తి ఒక్కటే. దానికి ఏం చేయాలి? ఆయన గురించి తలచుకో, అంతే కూర్చో. నీ పద్యావళులు ఆలకించు చెవులు, విను శబ్దాన్ని విను. తర్వాత నిన్నాడు వాక్యంబులన్. ఈ నోటితో మనం ఒకరిని అనేటప్పుడు కానీ, లేకపోతే ఒక విషయాన్ని మన నోటి నుంచి బయటికి వచ్చేటప్పుడు కానీ ఈ నోరుని మనం జాగ్రత్తగా వినియోగించాలి. దీనివల్ల మళ్ళీ నాకేమైనా పాపం వస్తుందా? ఈ అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. ఎందుకంటే ప్రపంచంలో కొంతమంది మాటలాడలేని వాళ్ళు ఉన్నారండి. నోరు ఉండి మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు. మరి మనకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే అవకాశం ఇచ్చాడు కదా పరమాత్మ. చెప్పిన విషయం చెప్పకుండా గంటల తరబడి ప్రక్క వాళ్ళతో ముచ్చట్లు బ్రహ్మాండంగా చెప్తాం కదా. అటువంటి నోటిని భగవంతుడి కోసం ఎందుకు ఉపయోగించవు? ప్రయత్నం ఎందుకు చెయ్యవు? ప్రయత్నం ఎందుకు చెయ్యవు? పూజ మాతాజీ వారు వారి బోధామృతంలో చెప్పారు, ఒక చోట ఒకటి జరిగింది అంటే దాన్ని అసలు విషయం జరిగేటప్పటికీ అక్కడ లేనివాడు కూడా నేనున్నాను నేను చూశానని చెప్పేంతదాకా బ్రహ్మాండంగా చెప్తాడటండి బయట విషయాలు. వాళ్ళు వాడు అసలు విన్న విషయం అది, ఎవరి ద్వారానో విన్నాడు. ఆ విన్నదాన్నండి ప్రపంచంలో చేర్చి 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 ఆఖరికి వాడు ఏం చెప్తాడంటే, ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను, వాళ్ళిద్దరు తక్కుట్టేసుకున్నారు, రక్తం ఏరులై పారిపోయింది, అక్కడ నేనే ప్రత్యక్ష సాక్షిని అంటాడండి. అంటే చూడండి, ఇక వీడు చెప్పేది ఎలా ఉంటుందంటే ఆ వినేవాడు కూడా అనుభవిస్తాడు, నేను కూడా అక్కడ ఉన్నాను కామోసారి. కానీ పరమాత్మ విషయం వస్తే అంత దృఢంగా చెప్పలేడు. బయట విషయాలు మాత్రం బ్రహ్మాండంగా చెప్పగలుగుతాడు, చిలువలు పలవలు అల్లేయగలుగుతాడు. కానీ పరమాత్మ దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ విషయాన్ని అక్కడే మర్చిపోతాడు. నిన్నాడు వాక్యంబులు నిరంతరం అంటూ ఉండబాయ్, వింటూ ఉండు అంటూ ఉండు, అయిపోవడం అనేది ఉంటుందన్నారండి పరమాత్మ. అంటూ ఉండు, వింటూ ఉండు, తర్వాత అయిపోతాం. ఓ నాటికి అదే అయిపోతాం. భ్రమర కీటక న్యాయం అదే కదా గురుదేవులు చెప్పారు మనకి. ఏం చేసింది? ముందు వింటూ ఉంది, తర్వాత అంటూ ఉంది, తర్వాత అయిపోయింది. అదే కదా మనకు భ్రమర కీటక న్యాయంలో గురుదేవులు చెప్పారు. కాబట్టి నీకు అర్థమైనా అర్థం కాకపోయినా వింటూ ఉండు. పూజ్య మాతాజీ వారు మనకు చాలామంది చెప్పారు, మాకు చిన్నప్పుడు ఈ వేదాంత విషయాలు ఏవి అంతగా అంటే, వారు సర్వజ్ఞులు మనం అండం కాదండి, మనకు నేర్పడం కోసం. చిన్నప్పుడు మాకు ఈ ఇతరులు ఎవరైనా చెప్తే మాకు అర్థమయ్యేది కాదు, కానీ బాబూజీ మహారాజు వారు చెప్తుంటే మాత్రం చక్కగా మేము ఎక్కడ మళ్ళీ నిద్ర వస్తుందోనని చాలా జాగ్రత్త తీసుకొని మేము శ్రవణం చేసేవాళ్ళం. మరి వారికి ఏమిటండి, అమ్మ స్వరూపం కదా మన గురుదేవులు. వారు ఎందుకు విన్నారు? మనకు నేర్పడం కోసం. మనకు నేర్పిస్తున్నారు. ఎందుకంటే ఆ వింటున్నాననేది తక్కువగా చెప్పడం లేదండి అక్కడ గురుదేవులు మనకి. మనం ఎంతవరకు వింటున్నాం? మనందరికీ కూడా అది ఒక పరీక్ష లాంటిది. కాబట్టి నిన్నాడు వాక్యంబులన్. మూడవది, నీ పేరెన్ పరిచేయు హస్తయుగమున్. ఎవరికైనా ఇంత పెట్టేటప్పుడు నేను పెడుతున్నాననే గర్వం లేకుండా పరమాత్మ నాకు ఈ అవకాశం ఇచ్చాడు. ఒక జీవికి ఈ రోజున ఒకరికి ప్రసాదం పెట్టే అవకాశం నాకు లభించింది. ఈ రూపంలో ఉండి పరమాత్మ తింటున్నాడు అని భావన చేయి. ఈ రూపంలో నేను సేవించే పరమాత్మ ఈ రూపంలో వచ్చి తింటున్నాడని భావన చేయి. అలా చేయగలిగితే నువ్వు చేసే ప్రతి పని యజ్ఞమైపోతుంది, నువ్వు చేసేటువంటి ప్రతి పని ఓ పూజ అయిపోతుంది. నీ పేరు పని చేయు హస్తయుగమున్, నీ మూర్తిపై చూపులను. ఇప్పుడు ఎక్కడెక్కడ చూసినా భగవద్ దర్శనం. అప్పటి వరకు భద్రాచలం రామదాసు గారికి ఆ తాటాకు పందిరి కింద ఉన్న రాముడే, అక్కడికి వెడితేనే దర్శనం. బాగా మంత్రం దొరికింది, రామ ఉపాసన చేశాడు, ఇప్పుడు రాముని ఎక్కడ దర్శించాడు? నదులు వనంబులు నానామృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. మొదట్లోనేమో ఎక్కడో ఉన్నాడు రాముడు, భద్రాచలంలోనే ఆ పందిరి కింద ఒకల దమ్మక్క చూపించిన ఆ ప్రదేశంలో అక్కడే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే విచారణ చేసి అనుభవంలోకి వచ్చిందో, అసలు నా రాముడు లేనిది ఎక్కడ, అసలు ఉన్నది నా రాముడే, ఆరూఢమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయిందండి ఉపాసన. ఉపాసన ఆరూఢం కావడమే సాధన. మనం ఉపాసన చేసేటువంటి దైవమయందు ఆరూఢమైనటువంటి శ్రద్ధ భక్తి విశ్వాసాలు పాదుకొల్పుకొని నేను చూస్తున్నది నా స్వామి స్వరూపమే అంటే కానీ ఆ స్థితిలో నిలబడితే మన సాధన కొనసాగుతున్నట్టు లెక్క. అందుకని నీ పేరను పనిచేయు హస్తయుగములు, నీ మూర్తిపై చూపులను, నీ పాదంబుల పొంత మృప్పు శిరములు, నీ పాదంబుల పొంత మృప్పు శిరములు. ఎవడి శిరస్సు శవము, ఎవడి శిరస్సు శివము. రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, శవము అని రాయండి, శివము అని రాయండి. శవము శివమునకు తేడా ఏమిటంటే, శవములో శకారానికి తలకట్టు ఉంటుంది, శివములో శికారానికి తలకట్టు గుడి లోపలికి తిరుగుతుంది. గుడి దీర్ఘం మనం చిన్నప్పుడు చదువుకుంటామండి, కాగుడిస్తే కీ ఏమండి, కాకు గుడి ఇచ్చి గుడి దీర్ఘం ఇస్తే కీ అని చదువుకున్నాం కదా. అలాగే మనం సి అనేది రాస్తే దాన్ని ఎలా రాస్తారు, మనం చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం, సికి గుడి పెడితే సి. ఇప్పుడు గుడి అంటే అర్థం ఏంటండి, తన లోపలికి తన ప్రయాణం గుడి, శికారం లోపలికి తిరుగుతుందండి. ఇలా అహంకారంతో తలకట్టులాగా పైకి లేవరు, పైకి లేస్తే శవం, లోనికి తిరిగితే శివం. ఇప్పుడు మనం శివాలయంలో ఉన్నామా శవాలయంలో ఉన్నామా అంటే, అహంకారంతో తిరిగితే శవాలయమే, లేదు నేను పరమాత్మ సన్నిధిలో ఉన్నాను, నేను భక్తుల యొక్క చరణ సన్నిధిలో ఉన్నాను అనే భావన కలిగిందనుకోండి అది శివం. కాబట్టి శవానికి శివానికి తేడా ఏంటి, శకారానికి తలకట్టు పైకుంటుంది, శికారానికి లోపలికి ఉంటుందన్నమాట. మన లోపలికి మనకు ప్రయాణం చేయించేదే గురుబోధ. అందుకని నీ పొంతన ముక్కు శిరమును. ఇప్పుడు భగవంతుడి యొక్క పాదం ఎక్కడుంది అని ముక్కుతామండి అంటే, ఉన్నదంతా ఆయన పాదమేనని గుర్తించు. తిరుమల వెళ్ళి చూసే రెండు పాదాలు కూడా ఇంకా చెప్పాలంటే అబద్ధమే. ఎందుకంటే అసలు భాగవతం చెప్పింది భూమి మొత్తం ఆయన పాదం అయినప్పుడు రెండు పాదాలు ఇక్కడ ఉన్నాయి. ఎందుకని ఎలా చెప్పారంటే, ఇంకా నీకు ఆ స్థితికి ఆరూఢం కాలేదు గనక కనీసం నీకు భక్తి ఆవేశం పొంగి పొరలడానికి, ఒరే ఇవి నారాయణుడి పాదాలన్నప్పుడైనా నీ హృదయం ద్రవించి నారాయణుడు శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి ఇతటి రమయారమమాణాయ వెంకటేశాయ మంగళం. ఏ నారాయణుడు వైకుంఠం మీద విరక్తి చెంది అమ్మవారి కోసం వెతుకులాడుతూ ఈ భూలోకానికి అరుదించి ఆ శేషాచల అడవుల్లో మొట్టమొదటిసారి అలా కాలు పెట్టి ఈ రెండు పాదాలను ఇక్కడ అనుగ్రహించాడో, ఆ పాదాలను ఉద్ధరించుగాక, నా కోసం కదా నా స్వామి రెండు పాదాలతో ఇక్కడ నా కనబడుతున్నాడనే భావన నీలో కలిగినప్పుడు నీ హృదయం ద్రవించింది అనుకోండి, అది ఎంత భక్తి స్థితికి తీసుకువెడుతుందండి. హృదయం ద్రవించకపోతే భక్తి కలగదండి. భక్తి అనే దానికి అర్థం ఏమిటంటే హృదయం ద్రవించడమే. హృదయము ద్రవించని భక్తి కాదు. హృదయము ద్రవించకపోతే అది రాయండి. కఠినమైనటువంటి పాషాణాన్ని చేసేవే కృష్ణామా హృదయాన్ని అని అంటున్నారండి గోపికలు. కఠినమైన పాషాణాన్ని చేసేవేమో పర్వాలేదు, పాషాణాన్ని శిల్పిగా ఒక శిల్పంగా మార్చగలిగిన వాడు నువ్వు కదా, అలా మార్చే బాధ్యత నీది. సమర్థమైనటువంటి శిల్పంగా మమ్మల్ని తయారు చేసుకో, ఎందుకని నువ్వు సమర్థుడివి గనక. లోకంలో మామూలు శిల్పులే ఓ పనికిరానటువంటి రాయిలో దైవాన్ని మలస్తే ఆ దైవాన్ని మనం ఆరాధించుకునేంత గొప్పదవుతుంది కదండి. అలాగే సర్వసమర్థుడైనటువంటి గురుదేవుడు, అలాగే నారాయణమూర్తి, ఆయన చేతికి మన హృదయాన్ని అప్పచెప్పామనుకోండి ఆయనే చెక్కుంటాడు, ఒక అద్భుతమైనటువంటి శిల్పంగా మలుచుకుంటాడు మనల్ని. అలాంటి అవకాశం మనం భగవంతుడికి ఇవ్వాలి. ఇవ్వాలి అంటే నేను చూస్తున్నది పరమాత్మననే దృష్టి నీకు కలగాలి. నీ పాదంబుల పొంత మృక్కు శిరములు, నీ సేవపై చిత్తములు. సేవ ఎలా చేయమన్నారండి, చిత్తము కలిగి సేవ చేయి. చిత్తశుద్ధి లేని శివ పూజ లేరా, విశ్వదాభిరామ వినురవేమా. ఏమండి మనకు మహాత్ములు ఎప్పుడో చెప్పారు, భాండశుద్ధి లేని పాకమేలా. భాండం శుద్ధి కాకపోతే పాకం పనికిరాదు. మలయాళ స్వామి వారు చెప్పేవారు, ఇది సరిగా లోపల కళాయి పెట్టకుండా ఉండేటువంటి ఇత్తడి పాత్రలో ఏ పదార్థాలు ఎంత శుద్ధమైనవి వేసి ఉండినా అది ఎలాగైతే తినడానికి యోగ్యం కాదో అలాగే లోపల భక్తి అనేటువంటిది లేకుండా మనం ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు ఇంకెన్ని దైవ కార్యక్రమాలు చేసినా అటువంటి ప్రయత్నము వృధా, అది తినడానికి యోగ్యం కాదు, పరమేశ్వరుడికి అర్పణ కాదది. అందుకని మనం చక్కగా భగవంతుడికి నివేదన చేసేటప్పుడు చిత్తశుద్ధి లేని శివ పూజలేరా, చిత్తము శుద్ధి కలిగి పరమాత్మకి సేవ చేయి. ఏ వేదంబు పఠించెలూత భుజగం వే శాస్త్రము చూచే, ఏ విద్యాభ్యసనం తాను అనర్చగరి చెంచే మంత్రమూహించే బోధనావిర్భావ నిదానము చదువులయ్యా కావు, నీ పాద సంసేవాసక్తి ఏకాక జంతు తదికిన్ శ్రీకాళహస్తీశ్వర. ఎంత అద్భుతమైన పద్యం అండి కాళహస్తీశ్వర శతకంలో. ఏ వేదంబు పఠించెలూత, సాలెపురుగు ఏ వేదం చదివి పూజ చేసిందయ్యా, ఏ వేదంబు పఠించెలూత భుజగం వే శాస్త్రములు చూసే. మనం ఇప్పుడు చక్కగా ఒక మహాశివరాత్రి రోజున అభిషేకం చేయాలంటే చతుర్దశ ఎప్పుడు వస్తుంది, చతుర్దశ ఎప్పుడు వెళ్ళిపోతుంది, మనం చతుర్దశలోనే అభిషేకం చేస్తున్నామా లేకపోతే అమావాస్య గడియల్లోకి వెళ్ళిపోతున్నామా అని మనం చూసుకొని మరి అభిషేకాలు చేస్తామే. మళ్ళీ ఆ రోజే, ఈరోజు ఆరుద్ర నక్షత్రం అవునా కాదా, పరమేశ్వరుడికి ప్రీతి అయినటువంటి నక్షత్రం కదా, ఆ నక్షత్రం ఈరోజున ఉందా లేదా, ఈరోజు కృతికా నక్షత్రమైన సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైనటువంటి నక్షత్రం కదా, ఈరోజు పునర్వసైన రాముడికి ప్రీతికరమైనటువంటి నక్షత్రం అవునా కాదా, ఈరోజు శ్రవణమా, అయితే ఇది విష్ణుమూర్తికి ప్రీతికరమైంది కదా. ఇలాగా మన బుద్ధి అంతా ఎలా తిరుగుతుందంటే నక్షత్రాల మీద బుద్ధి. నక్షత్రాలు ఉన్న రోజే మన పూజలు, నక్షత్రాలు ఆ రోజుల్లో ఉన్నప్పుడే మనం పూజలు చేసుకోవడానికి ముందుకెడతాం. కానీ భుజగంబే శాస్త్రములు చూసే, ఓ పాము బయలుదేరిందండి పరమేశ్వర ఆరాధనకి, ఆ పాము ఏ పంచాంగాలు చూసింది, ఆ పాము ఏ శాస్త్రాలు చూసి ఈశ్వరారాధనకు బయలుదేరింది, తన జీవితంలో ప్రతి గడియ ప్రతి ఆ నడక స్వామివారి అర్చన కోసమే. సాలెపురుగు ఏమో చక్కగా ఒక గూడు కడితే ఆ గూడుని ఈ పాము వెళ్ళి మొత్తం తీసేసి అక్కడ మణులు మాణిక్యాలు పెట్టేస్తే, ఏనుగొచ్చేసి మణులతో చేసి ఆకులు పెట్టేస్తే, ఇలా వాటి మూడింటి మధ్య భక్తితో కూడినటువంటి స్పర్ధ, భక్తిలో ఉండాలండి స్పర్ధ. ఏమండి ఒక ఆయన ఒక ఎకరం పొలం కొన్నాడంటే మనకు నిద్ర పట్టుద్దా అండి, పక్కింటి ఆయన పొలం కొంటే, పక్కింటి ఆయనకి మనకంటే ఒక లక్ష రూపాయలు ఎక్కువ సంపాదించాడండి, వ్యాపారంలో మనకు నిద్ర పట్టుద్దా అండి, ఇక ఇంటికి కూడా మానేసి వ్యాపారంలో ఉండే దృష్టి పెడతాం. ఎందుకని ఆయన చేస్తుంది అదే వ్యాపారం, నేను చేస్తుంది అదే వ్యాపారం, ఆయనకి లక్ష రూపాయలు ఎందుకు లాభం వచ్చింది, నాకు ఎందుకు రాలేదు, ప్రయత్నం చేయాలి. ఇలా బయట ఉండేటువంటి లాభాల కోసం పోటీ పడి అంత స్పర్ధతో పనిచేస్తున్నాం కదా, మరి భగవంతుడి దగ్గర సేవ దగ్గర స్పర్ధ ఎందుకు రావడం లేదు. స్పర్ధయా వర్ధతే విద్య అన్నారు మలయాళ స్వామి గారు. విద్య దగ్గర స్పర్ధ రావాల్సిందే, స్పర్ధ బయట ప్రపంచంలో కాదు, కానీ విద్య దగ్గరికి వచ్చిందనుకోండి అక్కడ స్పర్ధ రావాల్సిందే, పోటీ రావాల్సిందే. అక్కడ భక్తిలో పోటీ పడ్డాయండి మూడు కూడా, ఈ భుజగంబే శాస్త్రములు చూసి, ఏ శాస్త్రం చూసి పాము మొదలెట్టింది, చెంచు ఏ మంత్రమూహించే ఏ విద్యాభ్యసనం తాను అనర్చే కరి, ఏనుగు ఏ విద్య నేర్చుకుని పరమేశ్వర ఆరాధన చేసింది, చెంచు ఏ మంత్రం అంటే తిన్నడు బోయవాడు ఆ కన్నప్ప, ఆయన ఏ మంత్రోపాసనతో పరమేశ్వరుడికి అభిషేకాలు నమక చమకాలు ఎలా చదివాడు, ఆయన వేడితో చేశాడు, ఇది బోధనావిర్భావ నిదానము చదువులయ్యా కావు, నీ పాద సంసేవాశక్తి ఏకాక జంతు తతికిన్, నీ పాదములు ఎందు అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు తప్ప ఇంకోటి కారణం కానే కాదు అని మనకు చక్కగా తెలియచేశాడు. అందుకని నీ సేవపై చిత్తములు. ఇక చిట్ట చివరిది చాలా గొప్పది ఏమిటంటే, నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణ నీరేజ పత్రేక్షణ. ప్రతిదానికి బుద్ధి యాడ్ చేసుకోండి, పద్యం చదివినా బుద్ధి కలిగి పద్యం చదవండి, నోటితో మాట్లాడేటప్పుడు కూడా జనం మెప్పు కోసం కాకుండా పరమేశ్వరుడి మెప్పు కోసం బుద్ధి చేర్చి పరమాత్మ యొక్క మాటను మాట్లాడండి, చేత్తో కార్యం చేసేటప్పుడు ఈశ్వరార్పణం అనుకుంటూ చేతిలో పెట్టి వీడికి అనవసరంగా ఇస్తున్నాననే భావన లోపల పెట్టుకొని అలా చెయ్యక, ఈశ్వర బుద్ధితో చేయి, దానము ఈశ్వర బుద్ధితో చేయి, ప్రతిదానికి బుద్ధి ప్రధానం. మీరు ఏది చేసినా అక్కడ బుద్ధిని చేర్చండి, పద్యం వింటే బుద్ధితో వినండి, నోటితో మాట్లాడితే బుద్ధితో మాట్లాడండి, ఈ చేత్తో పనిచేస్తే బుద్ధి చేత పని చెయ్యండి, పరమాత్మని చూసేటప్పుడు కూడా బుద్ధి కలిగి చూడండి. బ్రహ్మదర్శనానికి పోయినటువంటి ఒక ఆయనకి చలనం కలిగింది. ఎవరండి ఆయన, ఎవరైనా బ్రహ్మదర్శనానికి పోయినటువంటి ఆయనకి చలనం కలిగింది, శంతన మహారాజు. శంతన మహారాజు ఆయన పూర్వజన్మలో అక్కడ దేవలోకానికి వెళ్ళి ఆ దేవలోకంలో ఆయనకు కాస్త మనస్సు చెలించింది. ఉన్నది ఎక్కడ, బ్రహ్మస్థానంలో. బ్రహ్మస్థానంలో శాపం రావడానికి కారణం ఏంటి? బుద్ధి స్థిరం లేకపోవడమే శాపానికి కారణం. ఏం చెప్తుంది మనకి వేదాలు, మన భాగవతం ఏం చెప్తుందంటే, పరమాత్మకు దగ్గరగా ఉండడం భక్తి కాదయ్యా, పరమాత్మ మీద బుద్ధితో ఉన్నావా అనేది ప్రధానం. బుద్ధిని చేర్చి చేస్తున్నావా సేవ? సేవ చాలా ప్రధానం, గొప్పదే. బుద్ధిని చేసి చేరుస్తున్నావా? ఆ బుద్ధితో కూడినటువంటి సేవ చాలా ప్రధానం. కాబట్టి అలా లేకపోతే మళ్ళీ జన్మకు రావాల్సి వస్తుంది. అది అలాగే నీ పాదంబుల పంతు మృక్కు శిరములు, బుద్ధితో పాదానికి మొక్కు. అంతేగాని ఎదుటారు వెళ్ళి పాదాలకు నమస్కారం చేశారు కదా, నేను చేయకపోతే నాకు భక్తి లేదనుకుంటారేమో, నేను కూడా ఆయన చేసినట్టే. ఏమండి కొత్తగా గురుదేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తామండి? ముందు ఆయన ఎలా వెళ్తున్నాడో చూస్తామండి. కొత్తగా దేవుడి గురి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారండి? పక్క ఆయన తీర్థం ఎలా తీసుకుంటున్నారో చూస్తామండి కదా. ఎందుకని? మనకు అభ్యాసం లేనటువంటి పని కదా ఇది. అందుకని ఎవరిని ఆశ్రయిస్తాం? అభ్యాసం కలిగిన వాళ్ళు ఏం చేస్తారో అది చేస్తాం, అంతే కదా. అలాగే ఇక్కడ కూడా నీపై బుద్ధులు మాకు నిమ్మునన్ కరుణన్ నీరేజపత్రేక్షణ. నీ బుద్ధులు నీకు నీకు ఎక్కడున్నా కానీ అక్కడ నీ యందు ఉండేటువంటి బుద్ధిని మాకు కలిగింపచేయి. కరుణన్ నీరేజపత్రేక్షణ, ఇది చాలా గొప్ప మాట అండి. మా బుద్ధులు నీపైనే ఉండేటట్లుగా దయతో అనుగ్రహించు స్వామి. ఎటువంటి స్వామి అటండి? నీరేజపత్రేక్షణ అంటే కమలపత్రాల వంటి నేత్రాలు కలిగిన స్వామి. కమలపత్రాక్షుడు అంటే అర్థం ఏంటంటే జ్ఞానస్వరూపమైనటువంటి కళ్ళు కలిగినవాడు, అంటే కంటి చూపుతోనే మన అజ్ఞానాన్ని పటాపంచలు చేయగలిగిన వాడు, మన అజ్ఞానాన్ని కంటి చూపు ద్వారా తీసేసేటువంటి వాడు. ఈ విధంగా తనను కీర్తించినటువంటి నలకూబర మణిగ్రీవుని చూసి రోటికి కట్టబడి ఉన్నటువంటి కృష్ణయ్య ఇలా అంటున్నాడండి, తమ తమ ధర్మము తప్పక సమములైన నమ్మి తిరుగు సభ్యులకు బంధము నన్ను చూడ విరియును కమలాత్తుడు వడమ విరియు ఘనతమము క్రియన్. ఇక్కడ కృష్ణుడు అంటున్నాడండి, తమ తమ ధర్మము తప్పక, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఇది భగవంతుడు భగవద్గీతలో చెప్పిన మాట. ఇక్కడ ఎవరి ధర్మాన్ని వారు విస్మరించమని చెప్పలేదు పరమాత్మ. నువ్వు ఏ ధర్మంలో ఉన్నా నీ ధర్మాన్ని విడవక ఆ ధర్మాన్ని ఆశ్రయించి ఉంటూ పరమాత్మను సేవించుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ పరమాత్మను చేరడానికి నీ బయట చూసేటువంటి ధర్మాలు ఏవి కూడా అడ్డురావు. ఏమండి అంతటి మహానుభావుడైనటువంటి నామదేవుడి శిరస్సు మీద కొట్టగలిగినటువంటి అవకాశం ఎవరికిచ్చారండి జ్ఞానదేవులు వారు? గోరా కుంభార్ గారికి ఇచ్చారు. ఆయన వృత్తిరీత్యా చూస్తే ఎవరండి? కుండలు చేసేటువంటి వృత్తిలో ఉన్న మహానుభావుడు గోరా కుంభార్ గారు. మరి ఈయన చూస్తే నామదేవులు వారు, ఆయన గొప్ప స్థితిలో గొప్ప కుటుంబానికి చెందినవారు. మరి అటువంటి ఆయన్ని పరీక్షించమని చెప్పారు జ్ఞానదేవులు వారంటే, అక్కడ ఆయనకి ఏమడ్డం వచ్చింది నామదేవుడికి? దేహాభిమానం, కులాభిమానం. ఈయన కొద్దిగా కులం చాలా ఏది కుండలు చేసుకునే వృత్తిలో ఉండేవారు కదా, నా అంతటి వాడిని పరీక్షించగలడా అన్నట్టు ఒక చిన్న అభిమానం అడ్డొచ్చిందండి. అభిమానాన్ని తీసేసి పరమాత్మ తనలో కలుపుకున్నాడు. అంటే పరమాత్మ దగ్గర జరిగేటువంటి చిన్న అవమానం కూడా మనల్ని సంస్కరించడానికి. మనం ఏం చేస్తామంటే, గురుదేవులు అంతమందిలో నన్ను నిలబెట్టేశారు, గురుదేవులు అంతమంది ముందర నన్ను ఒక మాట అనేశారు, గురుదేవులు అంతమంది ముందర నన్ను ఏదో ఇలాగ తోలనాడేశారు, ఇక నుంచి నేను అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, మనకు మనమే నిర్ణయం చేసేసుకుంటాం, మనకు మనమే అనుకుంటామండి, నేను అక్కడికి వెళ్ళడానికి వెళ్ళలు ఇక నుంచి, ఆ మాట నన్ను వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని అనుకుంటే, అక్కడ వారి ముందు జరిగిన పరాభవం కూడా మనకు సాధనలో భాగమే. దీనికి మనకు బాబూజీ మహారాజ్ వారు చాలామార్లు వారి దివ్య బోధామృతంలో అలాగే చరిత్రలో కూడా మనకు చాలామార్లు చాలా చాలామందితో అనుభవాలు ఉన్నాయి ఇలాంటివి. కొంతమంది స్వామి మాట్లాడిన తీరులో కొద్దిగా నొచ్చుకున్న హృదయం కలిగిన వారిని మళ్ళీ పిలిచి, స్వామి ఏమయ్యా నేను ఇంతకు ముందర ఆ మాట అన్నప్పుడు నీ హృదయం నొచ్చుకుంది కదా, ఇప్పుడు ఆ నొచ్చుకున్న దగ్గర నుంచి నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు, దేని గురించి నీకు విచారణ జరుగుతుంది, నీ మనస్సులో ఏ ముద్ర ముద్రించుకుపోయింది, ఏ రూపం నీ స్మరణకు వస్తోంది మాటిమాటికి అంటే వాళ్ళు చెప్పారు, మీరు కన్నెర చేసిన రూపం అండి, మీరు నన్ను ఇలాగ వేలు చూయించిన రూపం అండి అంటే మరి అది సాధనేగా, మామూలుగా అది జరగకపోతే నా రూపం నీకు అలా గుర్తొస్తుందా, నా మాట నువ్వు మళ్ళా మళ్ళీ అలా తలుచుకుంటావా, అంటే ఇదేమైంది నీకు? సాధనలో భాగమైంది. ఇప్పుడు గురుదేవులు ఏం చేశారు? నిన్ను సంస్కరించారా శిక్షించారా అంటే శిక్ష రూపంలో సంస్కరించారు. మనమేముంటున్నాం? శిక్ష మాత్రమే అనుకుంటున్నాం. శిక్ష రూపంలో మనల్ని సంస్కరిస్తుంది గురుబోధ. గురువు యొక్క ప్రతి కదలిక మనకు అటువంటి ఆనందాన్ని కలిగింపజేస్తుంది. అందుకని ఇక్కడ కృష్ణయ్య అంటున్నాడు, ఎవరైతే వారి వారి ధర్మాన్ని తప్పరో అటువంటి వాళ్ళు చక్కగా ఈ అందరినీ నమ్మి అందరిలో నన్ను చూస్తూ వాళ్ళు తిరుగుతూ ఉంటారే. అంటే నిజమైన భక్తుడు ఎవరు కూడా వీరు వేరు వారు వేరు అనేటువంటి ద్వైత బుద్ధి వారికి ఉండదు. అటువంటి వారికి నన్ను చూడగానే ఎలాగైతే సూర్యుడు వచ్చిన తర్వాత చీకటి ఉండదో, బాబుజీ మహారాజు వారు చెప్పేవారు కదా, తిమిరారి అని కృష్ణుడికి ఆయన సూర్యభగవానుడికి పేరుంది. ఓసారి సూర్యుడు అనుకున్నాడట, తిమిరము అంటే చీకటి, అరి అంటే శత్రువు కదా, నేను నన్ను తిమిరారి అని పిలుస్తున్నారు కదా, అసలు చీకటి ఎలా ఉందో చూద్దామని సూర్యుడు బయలుదేరాడట. పట్టుకోవాలా చీకటి ఎక్కడుందో అని సూర్యుడు బయలుదేరాడట. సూర్యుడికి అందుతాడా చీకటి, పట్టుకోగలడా? ఆయన పెడితే, ఆయన వచ్చాడంటేనే వీడు ఉండడు కదండి. అలాగే ఇక్కడ స్వామివారు చక్కగా వారిని విడవకుండా నేను తిరుగుతూ ఉంటాను, వారి సంస్కారం అనేటువంటిది ఎలాగైతే ఒక సూర్య భగవానుడి కిరణం రాగానే చీకటి దానంతట ఇంకెవడో పొమ్మని అక్కడ ఎవరు చెప్పక్కర్లేదు, పొమ్మని ఎవరు చెప్పక్కర్ల, నీకై నువ్వు కిటికీలు మూసుకుంటే చీకట్లో ఉంటావు కానీ 6 గంటలు 7 గంటలు కాగానే పరమాత్మ తన డ్యూటీ తను చేస్తూనే ఉన్నాడు. ఒకవేళ మబ్బు అడ్డుపడినా తన ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నాడు సూర్య భగవానుడు. అలాగే ఎవరైతే నారద మహర్షి కరుణతో శాపం ఇచ్చాడో, కారుణ్యంతో ఇచ్చాడో, మీరు నన్ను చూడగలిగారు, ఈనాటితో మీ శాపం తొలగింది, మీరు నిద్ర మేల్కొన్నట్టు మేల్కొన్నారు, ఈనాటి నుండి మీకై మీకు చక్కగా నా పైన భక్తి చేకూరునుగాక, ఇక మీ లోకానికి వెళ్ళొచ్చు అని ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ చెప్పాడో అప్పుడు ఈ యక్షులు మహాప్రసాదం స్వామి ఇది కదా మాకు కావలసిన అనుగ్రహం అంటూ చక్కగా ఆయనకు ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ నందుడు మొదలైనటువంటి గోపకులు మద్ది చెట్లు విరిగిన చప్పుడు విన్నారటండి. ఏమండి, గంట క్రితం పిడుగుబడితే చప్పుడు ఇప్పుడు వచ్చింది అన్నారట వెనకటికి ఇవ్వడం. దాన్ని మనం ఏమంటారండి, దొంగలు పడ్డటువంటి 6 నెలలకి ఏవో మురిగినట్టుగాను గంట సేపటి క్రితం పిడుగుబడితే ఇప్పుడు శబ్దం వినిపించిందా అనండి. మీరు ఇప్పుడు మద్ది చెట్లు పడి ఎంతసేపు అయిందండి, పరమాత్మ ఎంత లీల చేశాడు అక్కడ, అంటే విరిగి పడడం అనేటువంటిది జరిగిపోయింది. అందులో నుంచి దివ్యతేజస్సుతో పురుషులు వచ్చారు, వాళ్ళు నారాయణుడి యొక్క స్థితిని పొగిడారు, నారాయణుడు వాళ్ళకు సమాధానం చెప్పారు. ఇంత శబ్దము జరిగిన ఇంత విషయం జరిగిన తరువాత అప్పుడు శబ్దం వినపడిందటండి వాళ్ళకి. పరమాత్మ ఏం చేశాడండి, అప్పటిదాకా శబ్దాన్ని మ్యూట్ చేసేసాడు, నిశ్శబ్దం మ్యూట్లో పెట్టేశాడండి. ఫోన్, మన ఫోన్ మ్యూట్లో పెడతాం కదండి, అవసరమైనప్పుడు మ్యూట్లో నుంచి బయటకు తీస్తాం. అలాగే భగవంతుడు కూడా ఏం చేశాడు అక్కడ, ఈ శబ్దాన్ని మ్యూట్ చేశాడు, బయట ప్రపంచానికి వినపడలేదు. వినగలేదా, ఫోన్ రాలేదా, వచ్చింది. ఎందుకు వినపడలేదు, మ్యూట్లో ఉందండి ఫోను, చూసుకోలేదు. ఇప్పుడు మనకు ఒక వరం అండి, వినపడ్డా కానీ ఫోన్ తీయం, ఎందుకంటే ఆ రాక్షసుడు ఇప్పుడు మొదలెడితో గంట తినేస్తాడు మెదడు. అందువల్ల ఆ తినే రాక్షసుడికి ఏం చేస్తారండి, వెంటనే మళ్ళీ బయటికి పోయిన తర్వాత వాడితో మళ్ళీ ఏదో పని ఉంటుంది, వెంటనే మళ్ళీ రేపు రొద్దున నేను పని ఉండి ఫోన్ చేస్తే వాడు తీయడేమో అని మనమే చేసి ముందు సన్యాసి ఏం చెప్తామంటే, ఫోన్ సైలెంట్లో ఉంది చూసుకోలేదు. ఇది మహామంత్రం అండి, ఫోన్ సైలెంట్లో ఉంది చూసుకోలేదు అంతే, ఇది పెద్ద మంత్రం, దీంతో మనకు పని అయిపోతుంది అన్నమాట. అలాగే ఇక్కడ పరమాత్మ ఏం చేశాడు, శబ్దాన్ని వినిపించలేదు. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ అంతర్ధానం అయ్యారో ఇప్పుడు శబ్దాన్ని ఏం చేశాడండి, దాన్ని అన్మ్యూట్ చేశాడు, మ్యూట్లో నుంచి అన్మ్యూట్ చేశాడు. వెంటనే ఆ శబ్దం అనేటువంటిది ఇప్పుడు బహిరంగంగా బయటకు వినపడింది. ఇప్పుడు ఈ నందగోపకులు అందరూ కూడా వచ్చేశారు. వచ్చేసి అయ్యో ఈ పాదపముల కూలగా ఈ పాపడు ఉలు కలుమున ఇటు బద్ధుడై ఏ పగది బ్రతికెన్ కంటిరే వాపోవడు వెరువడు ఎట్టివాడు ఇతడు. నందుడు అక్కడున్న గోపాలుడు అంటున్నారు, అయ్యో ఈ చెట్లు కూలిపోతే రోటికి కట్టే బిడ్డ ఈ పిల్లాడు ఇంకా బ్రతికున్నాడే, చూశారా ఈ పిల్లాడు ఏడవడం లేదు భయపడడం లేదు, ఎలాంటి పిల్లాడమ్మా వీడు, లోకంలో పిల్లల్లో ఉండే లక్షణాలు పిల్లవాళ్ళలో లేకపోతే ఏమంటారండి, భలేవాణికి అన్నది రే అమ్మ, మీ అమ్మ భలేవాణికి అన్నది, అసలు భయం అనేది తెలియదట్రా నీకు అని ఇలా అంటూ ఉంటారు కదా. అలాగే కృష్ణుని చూసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, పిడుగుబడదు పెనుగాలి విసరదు ఖండితంబులగుట కానరాదు బాలుడి ఇతడు పట్టి పడద్రోయజాలడు తరువు లేల కూలె ధరణి మీద. ఇది పెద్ద విచిత్రంగా ఉంది, పిడుగుపడ్డ శబ్దమూ లేదు, ఏదో గాలి విసిరింతే పడిపోయిందనుకోవడానికి ఇప్పటి ఇంతకు ముందర పెద్ద పెద్ద గాలులకే ఈ చెట్లు పడలేదు, అసలు గాలి లేకుండా ఈ చెట్లు ఎలా కూలేయబ్బా, ఖండితంబులగుట కానరాదు. పోనీ ఎవరో గొడ్డలు పెట్టి నరికారు అని అనుకోవడానికి ఎక్కడ గొడ్డలు పెట్టి వేటు వేసిన ఆనవాళ్ళు కూడా కనబడడం లేదు. బాలుండి ఇతడు పట్టి పడద్రోయ జాలడు, ఈ పిల్లాడు చిన్నపిల్లాడు కదా, నడితే పడిపోతాయా చెట్లు? లేదు కదా. తరువులేల కూలే ధరణి మీద. ఈ చెట్లు ఎలా పడిపోతున్నాయి? ఏమండి చెట్లు ఎలా పడిపోతున్నాయి? విచారణ చేస్తున్నాం కానీ పోయే జనమంతా ఎడిపోతున్నారు, విచారణ ఎందుకు చేయటం లేదు? ఈ వచ్చినవాడు వచ్చినట్టు, వెళ్ళినవాడు వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నారే, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు అబ్బా? ఎప్పుడైనా ఆలోచించామండి? పోని పోయిన వాడు వచ్చి చవటం లేదు. ఇప్పుడు మనం భీమవరం పోయామండి, పోతే మనం ఇంకో చోటకి వెళితే ఏం చెప్తాం? భీమవరంలో మా ఆశ్రమం ఇలా ఉంటుందండి, మన ఆశ్రమం అని చెప్పి చెప్పుకుంటాం కదా. అలాగే ఒక కాశీ పోయాం, కాశీలో ఇలా ఉంటుందని చెప్పుకుంటాం కదా. మరి అక్కడికి పోయిన వాడు ఎవడైనా వచ్చి యమలోకం ఇలా ఉంటుందని చెప్పాడా? పోయి వచ్చిన వాడు ఎవడైనా ఉన్నాడా? పోనీ ప్రయాణం వాయిదా వేసుకోవడానికి ఏమైనా మీకు వీలుందా? ఎవరో అమర్నాథ్ యాత్రకి టికెట్లు బుక్ చేశారండి. బుక్ చేయగానే వెంటనే వాళ్ళు అన్నారు, అమ్మా ఇది చాలా క్లిష్టతరమైన యాత్ర, ఈ ఆరోగ్యంతో మీరు వెళ్ళడం కష్టం, వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారో లేదో అనగానే వెంటనే ఏం చేస్తారు? టికెట్ క్యాన్సిల్ చేస్తారు. ఏమ్మా మీరు అమర్నాథ్ యాత్ర వెళ్ళలేదా అంటే, ఈ ఆరోగ్యంతో డాక్టర్ గారు వెళ్ళొద్దన్నారండి అని చెప్తాం. మరి ఆ యాత్ర కూడా ఏమైనా వాయిదా వేసుకోవడానికి అవకాశం ఉంటుందేమో, ఎక్కడికైనా పోయేద్దామో? మరి మనందరికీ పెద్ద యాత్ర అవుతుంది కదండి వెళ్ళిపోయే యాత్ర. ఈ టికెట్ యాత్రలు క్యాన్సిల్ చేసినట్టుగాను, అమర్నాథ్ యాత్ర టికెట్ క్యాన్సిల్ చేసినట్టుగాను మనం కూడా పెద్ద యాత్ర అవుతుంది కదా. మనం చూడని పెద్ద యాత్ర, అంతిమ యాత్ర. దాన్ని ఎవరైనా రద్దు చేసేవాడు ఉన్నాడేమో, ఎవరిని పట్టుకుంటే పని అవుతుందో, ఎమ్మెల్యే ద్వారా ఎంపీ ద్వారా ఏమన్నా అవుతుందేమో వెళ్ళొద్దామా? మరి ఎవరైనా రద్దు చేయగలరేమో వెళ్ళొద్దామా? ఆ ప్రయత్నం ఎవడైనా అసలు ఈ ఆలోచన అయినా చేయగలుగుతున్నామా? ఎవరైనా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళుతున్నాం, పరామర్శిస్తున్నాం, వెళ్ళిన తర్వాత పెద్ద వేదాంతం భగవద్గీత కంటే బ్రహ్మాండంగా చెప్పేస్తున్నాం. అందరం వెళ్ళేవాళ్ళమే వదినే, ఏం బాధపడకు, రేపు మనం మాత్రం వెళ్ళవా అంటూ ఉంటే ఆవిడ అంటుంది, నువ్వు ఎన్నైనా చెప్తాలే వదినే, పోయింది మా ఆయన కానీ మీ ఆయన కాదు కదా అంటుంది ఆవిడ. మీ ఆయన పోయినప్పుడు కూడా వేదాంతం చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది కదా. కానీ ఆ ప్రయత్నం ప్రయాణాన్ని వాయిదా వేసేవాడు కనపడలేదే. మరి ఇంతమంది జీవులు వెళ్ళిపోతున్నాయి, ఎవరిని చేరితే మళ్ళీ తిరిగి రాని ప్రయాణం ఈ లోకానికి. అక్కడికి కాదండి ప్రయాణం, ఇక్కడికి రాకుండా ఉండాలి. అక్కడికి అందరం పోతాం, మళ్ళీ తిరిగి వస్తున్నాం. క్షీణే పుణ్య మర్త్య లోకం మిషన్కి అక్కడికి వెళ్ళి మళ్ళీ రాకుండా ఉండాలండి, అది ప్రయాణ రహస్యం. అక్కడికి వెళ్ళి మళ్ళీ రావడం కాదు, అక్కడికి వెళ్ళి అక్కడే ఉండిపోవాలి. అక్కడ ఉండిపోవడానికే మనం చేయాలి ఈ కార్యక్రమాలు. అక్కడ ఉండిపోవడానికి ప్రయత్నం అంతా, స్వామి మరలా నన్ను కూపంలో పడేయకయ్యా, మరలా మరలా కన్నీరు పెట్టించకయ్యా, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో కుక్కకయ్యా, మళ్ళీ తీసుకెళ్ళి ఏ తల్లి స్తన్యం దగ్గర పాలు వెతుక్కునేటువంటి దురదృష్టవంతుడు చేయకయ్యా, మళ్ళీ సంసార కోపంలో పడలేనయ్యా. కాబట్టి ఇన్ని దుఃఖాలు లేకుండా ఉండాలంటే ఇప్పుడే మేల్కొనే ప్రయత్నం చేయాలి. మేల్కోవడానికి ఎక్కువ సమయం లేదండి. మేల్కోవడానికి ఎవరికి వారు ఎప్పటికప్పుడు ప్రతి క్షణం జాగ్రత్తావస్థలోనే ఉండాలి. జాగ్రత్తావస్థ అంటే కళ్ళు రెప్పల మీద అగ్గిపుల్లలు పెట్టుకోమని కాదండి అక్కడ అర్థం. మృత్యు అనేది పొంచి ఉంది సుమా, కాలుడు వెనకాతలే కాచుకొని ఉన్నాడు సుమా, పోయే పెద్ద ప్రయాణం ఒకటి ఉంది సుమా, ఎరుక కలిగి ఉండడమే. దానికి ప్రయత్నం ఏమిటి? భాగవత సమాగమం, కృష్ణుడితో సహవాసం, ఆయనతో నిరంతరం మమేకమైపోయేటువంటి ఆనందం. అలా అది చెప్పారండి వాళ్ళు. ఈ పిల్లాడు కూడా పడవేయలేడు కదా, మరి వీటిని పడత్రోయకుండా ఎలా పడిపోయాయి? చెట్లు పడిపోతున్నాయి, చెట్లు పడిపోతే విచారణ వస్తుంది, కానీ దేహాలు పడిపోతే ఆ రోజు వరకే విచారణ చేస్తున్నాం. పడిపోతే ఆ క్షణమే విచారణ చేస్తున్నాం, కానీ తర్వాత చేయటం లేదు మనం. అలాగే 10 మంది 10 విధాలుగా అనుకుంటూ ఉండగా అక్కడ కొంతమంది ఆడుకుంటున్నారండి. మీకు మొన్న ఒక రోజున ఒక విషయం చెప్పాను, కృష్ణుడు ఏ పని చేసినా సాక్ష్యం పెట్టి చేస్తాడు అని. సాక్ష్యం పెట్టకుండా ఏ లీలా చేయలేదండి ఆయన. ఒక రాక్షసుని మీరు ప్రతి భాగవతంలో ఒక్కొక్క రాక్షసుని చంపిన విధానం చూడండి, ప్రతి చోట ఎవరో ఒకరు సాక్ష్యం ఉన్నారు, యథార్థాన్ని చెప్తున్నాడు, ఇదిగో మీ పిల్లాడి పని చేశాడు కాబట్టి ఈ క్రియ జరిగింది. కానీ నమ్మరండి. నారాయణుడు ఓసారి వైకుంఠంలో నారదుల వారిని భూలోకం వెళ్ళి రావయ్యా నీకు భక్తులు ఎవరో తెలుస్తారు అన్నట్టు స్వామి చెప్పారు. చెప్తే వెంటనే నారాయణుడితో అన్నాడు నారదుల వారు, స్వామి మరి నేను వాళ్ళు భక్తులో కాదో తెలుసుకోవాలంటే ఎలాగ, ఏదో పరీక్ష ఉండాలి కదా స్వామి. సరే ఒక ప్రశ్న ఈ ప్రశ్నవి ఏమిటి? ఆ ప్రశ్న అంటే ఇప్పుడు లోకంలో ఎవరైనా రాగానే ఏమడుగుతారండి, ఎక్కడి నుంచి వస్తున్నారండి అని అడుగుతారు కదండి. కొత్తగా ఇప్పుడు కనపడ్డ వ్యక్తిని ఏమంటారు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారంటారు కదా. ఇప్పుడు చెప్తారు కదా నారదుల వారు వైకుంఠం నుంచి వస్తున్నారు. వైకుంఠంలో ఇప్పుడు మీకు బాగా పరిచయం ఉందండి భీమవరం ఆశ్రమం నుంచి వస్తున్నాం అనగానే మనం ఏమడుగుతాం? భీమవరంలో మురళి గారు ఎలా ఉన్నారండి, దాసు గారు ఎలా ఉన్నారండి, సేవ చేసేవాళ్ళు ఎవరండి, ఇవన్నీ అడుగుతారు కదండి. అలాగే వైకుంఠంలో ఎవరు ఉంటారండి? నారాయణమూర్తి ఉంటాడు. నారాయణుడు ఏం చేస్తున్నాడు అని అడగకుండా ఉంటారా? అడుగుతారు. ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలంటే సూదిరంధ్రంలో నుంచి ఏనుగుల్ని ఆ వైపుకి ఈ వైపుకి పంపిస్తున్నాడని చెప్పు అన్నారు. సూదిరంధ్రంలో ఏనుగుల్ని ఆ వైపుకి ఈ వైపుకి పంపిస్తూ ఆ పని చేస్తున్నాడని చెప్పమన్నారండి.
వెంటనే నారదుడు వచ్చాడు భూలోకంలో భక్తులు విశ్వాసాన్ని పరీక్షించడానికి. వెంటనే భక్తులు ఈయన గుమ్మిగూడిపోయారండి. లోకంలో తిరుపతి పోయి వస్తే లడ్డు కోసం చేయి చాపినట్టుగాను వైకుంఠం నుంచి వచ్చిన నారాయణమూర్తి చుట్టూ చేరారు వీళ్ళందరూ. ఏమయ్యా ఎక్కడి నుంచి వస్తున్నావు? వైకుంఠం నుంచి. వైకుంఠంలో నారాయణుడు ఏం చేస్తున్నాడని అడిగారండి వీళ్ళు. సూదిరంధ్రంలో నుంచి ఏనుగులు నా వైపుకి ఈ వైపుకి నడిపిస్తున్నారనగానే అందులో 99.9 మంది అన్నారు ఈ నారదుడికి లోకాలన్నీ తిరిగి పిచ్చెక్కింది. సూదిరంధ్రంలో దారము ఎక్కించడానికి మేము 4 కళ్ళద్దాలు కలిగి నీలుక్కుంటే కానీ పోవటం లేదు, ఆ దారము ఏనుగులు పంపిస్తున్నాడట నారాయణుడు. ఇది మేమేదో అడిగామని ఏదో హాస్యానికి చెప్తున్నట్టున్నాడు, మా వెర్రితనాన్ని ప్రశ్నిస్తున్నాడు ఈయన అన్నట్టుగా అందరూ వెళ్ళిపోయారు. కానీ ఒక చిన్నపిల్లాడండి, వాడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఏమర్రా నువ్వు కూర్చొని ఉన్నావంటే వాడు కళ్ళంటి నీళ్లు గారుస్తున్నాడండి. వాడిని అడిగాడు నారదుల వారు, ఏమిరా ఏమిలా అందరూ పోయారా, ఎవరు నమ్మలేదురా నారాయణుడు సూదిరంధ్రంలో నుంచి ఏనుగులు నా వైపుకి ఈ వైపుకి నడిపిస్తున్నారంటే ఎవరు నమ్మలేదు, నువ్వేమిటి అలా కూర్చున్నావంటే నా తండ్రి ఎంత మహానుభావుడండి, ఎంత శ్రమ చేస్తున్నాడండి, ఆయన చేయని పనే ఉందండి, ఆయన తలుచుకుంటే అది చాలా తేలిక, అది చాలా తేలిక, నారాయణుడు చేయని పనే ఉంటుందండి, ఈ పని చేసి ఉంటాడు నా నారాయణుడు, తమరు సాక్షాత్ వైకుంఠం నుంచి వస్తున్నారని నేను నమ్ముతున్నాను అన్నాడండి వాడు. ఇప్పుడు నమ్మికకు ప్రధానం వయస్సా? నమ్మికకు ప్రధానం వయస్సు అండి. మరి వయస్సు అయితే వీళ్ళందరూ నమ్మాలి కదా. వీళ్ళందరికీ ఏమిటి అంటే పరమాత్మ ఉన్నాడన్నంత వరకే తప్ప పరమాత్మ ఇంత విషయం చేస్తున్నాడంటే ఒక్కడికి నమ్మిక లేదు. కానీ నమ్మి ఎవడైతే నిలబడ్డాడో వాడండి భక్తుడు, విశ్వాసం ఆరూఢమైన వాడు భక్తుడు. ఇక్కడ నారదుల వారు అన్నారు, పర్వాలేదురా ప్రపంచంలో ఇంకా భక్తులు ఉన్నారని నిరూపణ చేశావు, భవిష్యత్తులో నీలాంటి వాడు కావాలరా భక్తులు. కానీ ఆయన నారదుల వారు కలుసుకుంటూ వెళ్ళి వైకుంఠవాసుడైన నారాయణుడితో చెప్పాడు, ఏం పర్వాలేదు స్వామి, మీ భాగవతానికి మీ భాగవత కథలకి మీ లీలలకి లోటే లేదు, ఎందుకని విశ్వాసంతో కలిగి చెప్పేవాడు ఒకడున్నాడు భూలోకంలో, వాడే భాగవతోత్తముడు, వాడే సత్సంగీయుడు, వాడు ఉన్నంతకాలం నీ ఉనికి నీ యొక్క చరిత్ర 10 కాలాల పాటు నిలిచిపోతుంది. ఇదండి పరమాత్మ ఆలోచించేది. ఆయన కోరుకునేటువంటి నిజమైనటువంటి సంపద ఏమిటి అంటే మన నుంచి ఆశించేటువంటి సంపద ఇది విశ్వాసం. తన యొక్క ఆరూఢమైనటువంటి విశ్వాసాన్ని పరమాత్మ కోరుతున్నాడు. ఆయన వాళ్ళు అంటున్నారు, అయ్యయ్యో ఈ చెట్లు ఎలా కూలిపోయాయి, నందుని కుమారుడు వినుడి మునుదూరి రోలు సరి అడ్డముగా మందుటికి ఇచ్చిన మద్దులు క్రందకనంగులే జనులన్ కంటిమి ఇరువురున్. ఇప్పుడు ఈ పిల్లలు వెళ్ళారు సాక్ష్యాన్ని, వీళ్ళిద్దరు వీళ్ళేం చెప్తున్నారండి, నందుని కుమారుడు వినండి, నందుని కుమారుడు అంటే ఎవరు, ఇగో మన కృష్ణయ్య. ఈయన ఈ సందున మునుదూరి ముందు సందులో తాను ప్రవేశించాడు, సరి అడ్డముగా ఏం చేశాడు ఆ రోలుని అడ్డం తిప్పేశాడు, ఏది ఈ సందులో దూరాడు రోలు సరి అడ్డముగా ముందిటికి ఇచ్చిన ముందుకు లాక్కుపోయాడు, మద్దులు క్రందు కొనంగూలెను ఈ మద్దులు అప్పుడు కింద పడిపోయాయి, కంటిమి ఇరువురు జనులన్ అచటన్ అందులో నుంచి దివ్యమైనటువంటి శరీరం కలిగినటువంటి తేజస్సుతో కూడిన ఇద్దరు మహాత్ముల్ని మేము చూశాం అని వాళ్ళు చెప్పగానే వెంటనే గోపాలకులు అన్నారు, వీరు అబద్ధాలు ఆడుతున్నారు. ఏమండి దివ్యత్వాన్ని రుచి చూసిన వాడికి ఆయనలో ఉండేటువంటి మామూలు ఈ బాలుడి లక్షణాన్నే చూసిన వాళ్ళకి ఇంత తేడా ఉంది. దివ్యత్వాన్ని చూసిన వాడు నేను పరమాత్మానుగ్రహాన్ని పొందాను అందరికీ అనుభూతి కలుగుతుంది అంటండి. కందర్ప పరశురామయ్య గారు బాబూజీ మహారాజు వారిని బాలరాముడిగా దర్శించారంటే ఆ అనుభవం వారిద్దరికీ, దర్శింపచేసినటువంటి బాబూజీ మహారాజు వారికి, దర్శించి అనుభవం పొందిన కందర్ప పరశురామయ్య గారికి, వారిద్దరికే అనుభవం మనకు వారిద్దరికి అందిందే. కానీ ఈ రోజుల్లో మనం చెప్పుకుంటున్నామంటే ఆ అనుభూతిని మనం రచనపూర్వకంగా వచనపూర్వకంగా అనుభవిస్తున్నామే, కానీ అసలు ఆ అనుభూతిని రాయాలంటే ఏ కవికైనా సాధ్యమా? దర్శింపచేయించిన బాబూజీ మహారాజు వారికి, దర్శనం పొందిన కందర్ప పరశురామయ్య గారికి, అక్కడ ఇద్దరూ పొందిన ఆనంద స్థితి, దాన్ని ఏ కవి రాయగలుగుతాడండి? ఎన్ని పేజీలు రాస్తే సరిపోతుంది ఆ భగవంతుడి గురించి? కొంతమంది అంటారు నేను భాగవతం 1000 పేజీలు రాస్తానండి, రామాయణం 1000 పేజీలు రాస్తానండి. ఆ ఉన్న కథనే రాస్తావు కానీ కొత్తదేం రాయవుగా. ఎవరు రామాయణం రాసినా కానీ రాముడికి భార్య సీత అని చెప్తారే, కానీ రాముడి భార్య మండోదరి అంటారటండి. ఎవరు రాసినా రాముడి భార్య సీతే, అక్కడ మళ్ళీ మార్పే ఉండదు. కానీ ఆ అనుభూతిని వర్ణించి చెప్పడంలో ఒక్కొక్క రామాయణ అనేది ఒక్కొక్క లక్షణం. అన్నింటిలో వాల్మీకి రామాయణం అనేటప్పటికి మనకు హృదయం చాలా దగ్గరైపోతుంది, ఎందుకంటే అది తపశ్శక్తి సంపన్నమైనటువంటిది. అలాగే ఇక్కడ కూడా ఆ దర్శనం కూడా అనుభూతికి అందినటువంటి వారిది. ఆ అనుభూతికి అందినట్టే ఉంటుంది. అనుభూతి పొందిన వారి ఇద్దరు పిల్లలు ప్రపంచంలో పడిదాన్ని కేవలం ఒక చర్యగానే చూసిన వాళ్ళు మిగతా వాళ్ళు. వీళ్ళిద్దరు ఏమంటున్నారు, మేము ఒక ఇద్దరు పురుషుల్ని చూసాం. అంటే వీళ్ళు పైన ఈ గోపాలుడు ఏమంటున్నారు, ఈ వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు. మరికొందరు అంటున్నారు, ఏమో జరుగుండొచ్చేమో, మొన్నటి రోజున ఒక పెద్ద రాక్షసి వస్తే దాన్ని పాలు తాగి చంపలేదు, మొన్న ఈ మధ్య ఎవడో గాలి రూపంలో వస్తే వాడిని చంపలేదు, మొన్న ఏదో అప్పుడేదో అంత క్రితం బండి రూపంలో వస్తే ఒకరిని తన్ని చంపలేదు, ఇది కూడా అలాగే అయి ఉంటుంది అని కొందరు అన్నారు. కానీ నందుడు మాత్రం తన కొడుకు బ్రతికి బయటపడినందుకు సంతోషించాడు. ఏమండి, కారణాలు వెతుక్కోకుండా కారణానికి కారణమైన వాడు పరమేశ్వరుడే అనే జ్ఞానం కలిగిన వాడే నందుడు. మనం ఏం చేస్తున్నామంటే కారణం వెతుక్కుంటున్నాం. అసలు కారణాలు ఏవైనా కానివ్వండి, నా ప్రభు ఉన్నాడు, ఇక రెండో మాటకు తావులేదు, అక్కడ ఉన్నాడు. ఆ ఉన్నాడు అనేది వాడు ఉన్నాడు అంటే జరిగేనివి ఎన్నైనా జరగనివ్వండి, నాకు ప్రపంచంతో అనవసరం, దీనికి అధిష్టానమైనటువంటి పరమాత్మ దర్శనం నాకు అన్నీ వేళలా దొరికితే చాలు. ఉంటుందండి ప్రపంచం, ఎండ ఉంటుంది, గాలి ఉంటుంది, వర్షం ఉంటుంది, చలి ఉంటుంది. ఒక కాలంలో ఉన్న స్థితి ఒక కాలంలో ఉండదు, అది ప్రపంచం, అది అలాగే ఉంటుందండి. దాని లక్షణానికి నేనెందుకు రియాక్ట్ అవ్వాలి, దాని లక్షణం అది. చీకటి ఇవ్వడము రాత్రి లక్షణం, వెలుతురు ఇవ్వడం పగటి లక్షణం, చలి రావడం శీతాకాల లక్షణం, ఎండకాయడం వేసవికాల లక్షణం. వాటి గుణాలను మార్చుకోనప్పుడు నేను నా భగవంతుణ్ణి నేను ఎందుకు మార్చుకోవాలి? అది కదా భక్తుడికి ఆరూఢమైనటువంటి విశ్వాసం కలగవలసింది. అందుకని వీళ్ళందరూ కారణాల గురించి ముచ్చటిస్తుంటే ఈయన మాత్రం పరమాత్మను ఎత్తుకున్నాడండి. జ్ఞాని ప్రపంచంలో చేసేది కూడా ఇంతే. బోధ చేసిన దానిలో ఇది ఇలాగా ఇది ఇలాగా అని విచారణ చేసుకోవడం కాదండి, ఉన్న ఒక్కడు వాడే అని గుర్తిస్తే చాలు. వీళ్ళందరూ కారణాన్ని విచారిస్తుంటే ఈయన కారణానికి కారణమైన వాడిని ఎత్తుకున్నాడండి. ఇది జ్ఞాని లక్షణం. ప్రపంచంలో ఏం జరిగినా నాకు అనవసరం, నా పరమాత్మ నాకున్నాడు చాలు, నా దైవం నాకున్నాడు, నా గురుదేవుడు ఉన్నాడు, ఆరూఢమైనటువంటి విశ్వాసం. ఇది మేరువు తలక్రిందులైనా పారావారములు ఇంక మారిన లోలోధారుని రజమైపోయిన తారాధ్వజము ఖండితమైన నా ప్రభువు నాకున్నాడు, విశ్వాసం ఆరూఢమైన వాడే భక్తుడు. అటువంటి స్థితిలో ఉన్నాడండి ఇక్కడ నందుడు. చక్కగా ముందుకే తీసుకున్నాడు ఆ కట్టిన తాళ్ళని విప్పేశాడు. భక్తి బంధిస్తే జ్ఞానం విడిపిస్తుందండి పరమాత్మ. నందుడు చక్కగా విడదీసేశాడు. అప్పుడు లీలా వినోది అయినటువంటి కృష్ణుడు ఈ విషయాల నుండి గోపికల మనస్సును మరల్చాలండి. ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి పోవాలంటే ప్రతి వాళ్ళు భయపడుతున్నారండి, వామ్మో ఈ పిల్లాడి దగ్గరికి పోతే ఏ వస్తువు ముట్టుకుంటే ఏమైపోతుందో. మన వాళ్ళు అంటారు కదా, ఏది నీ పాదధూళి సోకిరాయి ఆడది అయినాదంట, నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట, దయవుంచి ఒక్క మారు కాళ్ళు కడగనీయమంట. ఏమయ్యా నా జీవితానికి ఆ పడవ ఒక్కటే ఉంది, ఈ పడవ ఏ ఆడదో అయ్యిందనుకో, వాళ్ళ మొగుడు వచ్చి తీసుకుపోతే నా కొంప కొల్లేరు అయిపోతుంది, తినడానికి తిండి ఉండదు. ఏ నీ నావగొత్తాకి ఏదో ఆడదయ్యిందంటే నా కొంప కొల్లేరు అవుతుంది కనుక నేను బ్రతకడానికి దీన్ని ఇలా ఉంచవయ్యా. ఎందుకని, దీన్ని దీనిగా గుర్తించిన వాడిని నేనైతే, దీని పూర్వాన్ని గుర్తించిన వాడివి నువ్వు. నేను పడవని పడవగా చూస్తున్నాను, నువ్వేం చేస్తున్నావు, పడవ కావడానికి కారణమై ఈ వృక్షం ఏ పుణ్యం చేసుకుంటే ఈరోజు నారాయణుడు కాలు పెడతాడండి ఆ పడవలో. నువ్వు కారణానికి కారణమైనటువంటి వాడివి నీవు. నేనేమో మూల వస్తువుని పట్టుకునేవాడిని, నువ్వు మూలాన్ని గుర్తెరిగినవాడివి, మూలమే నీవైన వాడివి నువ్వు. కాబట్టి నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి స్వామి, ఆ పాదాలకి ఇంత మహత్యం ఉంది కనుక. ఇది మొల్ల రాసిన రామాయణంలో ఉందండి, వాల్మీకి రామాయణంలో లేదు. మొల్లవ రాసిన రామాయణంలో ఏది, ఆ గుహుడు పాదాలు కడిగినట్టుగా నీ నావత నీ కాల్స్తో సోకితే నా నావ ఏమైపోతుందో స్వామి అని అనుకున్నట్టుగా. అలాగే ఇక్కడ కూడా వీళ్ళు జాగ్రత్త పడుతున్నారట, ఒరే జాగ్రత్త, కృష్ణుడి దగ్గరికి పోయినప్పుడు ఆయన బండి దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్త, ఎప్పుడు తంతాడో తెలియదు, ఏ రాక్షసుడు అయిపోతాడు, గాలి వచ్చినప్పుడు జాగ్రత్త, మళ్ళీ ఏ రాక్షసుడు అయిపోతాడు. నిన్నగాక మొన్న చెట్టు కూల్చాడు, వీటితో పెద్ద ప్రమాదం, ఎందుకని ఎప్పుడు ఎవరి రూపం ధరిస్తుందో తెలియడం లేదు, కాస్త ఆయనకు దూరంగా ఉందామరా అంటే. భగవంతుడు భయపెట్టేవాడు కాదండి, భయాన్ని తొలగించి మన దగ్గరికి తీసుకునేవాడు. అందుకని ఆయన ఏం చేశాడు, ఒరే నేను భయపెట్టడానికి రాలేదురా, మీ భయాన్ని తొలగించడానికి వచ్చానన్నట్టుగా ఈయన మళ్ళీ వాళ్ళలాగానే మెలుగుతూ, ఇదేదో కారణం ఉంది రో, ఈ మన కృష్ణయ్య చేయలేదు ఈ పనులన్నీ, మన కృష్ణయ్యే కృష్ణయ్యే అని గోపాలకులందరూ అనుకునేలాగా మళ్ళీ వీళ్ళతో కలిసిపోయాడండి. ఎలా కలిసిపోయాడనే విషయం చెప్తున్నారు పోతనామచ్చుల వారు. ఆ విషయాన్ని మనం రేపటి రోజున తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు వాసుదేవ వాసుదేవ. జై సద్గురుదేవ.
జై సద్గురుదేవ.
ఓం సహనావవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినీతమస్తు. మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.
వాసుదేవ.